ఇవ్వలేదు. మనం ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా ముందు జన్మకైనా మనం పొందవలసింది ఉదయంలో ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అని అనిపిస్తుంది మనకి. అది ఇక్కడే ఉంది. వైకుంఠంలో అది ఉంది, కైలాసంలో ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందని మనసు ఏదో అని చెప్తూ ఉంటుంది. అవన్నీ మనసు ఎంత నిజము అన్నీ అంతవరకు నిజం అయ్యి కూడా, కానీ ఆ మనసు ఇక్కడికి వెళ్లకుండా ఇవన్నీ కల్పించి కూర్చుంటూ ఉంటుంది. ఇక్కడి నుంచి కాశీ వెళుతున్నాం, ఇక్కడి నుంచి షిరిడి వెళుతున్నాం, ఇక్కడి నుంచి రామేశ్వరం వెళుతున్నాం. వేలాది మైళ్ళు, వందలాది మైళ్ళు దూరం పెడతారు. ఈ తలకాయకి హృదయానికి పెద్ద దూరం లేదు. రెండు జ్ఞానం, ఒక జ్ఞానం రెండు జ్ఞానం దూరంగా ఉండదు. ఈ రెండు జ్ఞానం దూరం వెళ్ళలేకపోతే ఇది మాది. కాశీ వెళుతున్నాం, రామేశ్వరం వెళుతున్నాం, ఇంగ్లాండ్ వెళుతున్నాం, అమెరికా వెళుతున్నాం, వేలాది మీద సముద్రాలు దాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతే, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతది, రెండు జ్ఞానం ఒక జ్ఞాన దూరం ఉంటుందండి. కానీ ఇక్కడ ఉన్నది ఇక్కడే, కానీ మెదడు నుంచి హృదయంలోకి రాలేకపోతున్నాం, దాన్ని పొందలేకపోతున్నాం. భక్తి మార్గంలో ప్రయాణం చేసిన, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసిన, లేకపోతే విచారణ మార్గంలో ప్రయాణం చేసిన ఇక్కడికే రావాలి. గణపారం గుళ్ళోకి రావడానికి పది మార్గాలు ఉండొచ్చు, కానీ మీరు స్వామి దర్శనం అవ్వాలంటే ఇక్కడికే రావాలి. అలా మీరు ఎవరు, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా, ఏ గురువుని మీరు ఆశ్రయించినా, ఏ నూతిలో నీళ్లు తాగినా, ఏ కాళ్ళలో స్నానం చేసినా, మీరు ఏ నామాన్ని జపం చేసినా, ఏ రూపాన్ని ధ్యానం చేసినా పొందవలసింది ఇక్కడ. మీరు బాబాను ఆరాధించవచ్చు, మరొకరిని ఆరాధించవచ్చు, శివుని ఆరాధించవచ్చు, ఎవరిని ఆరాధించినా ఇక్కడికే రావాలి. ఎంచదంటే ఈ నేను అనే తలంపు ఉంది. మనం నేను నేను అంటాం, అదొక తలంపు. ఈ నేననే తలంపులని మీ భర్త ఉన్నాడు, మీ పిల్లలు ఉన్నారు, మీ కోడళ్ళు ఉన్నారు, మీ కొడుకులు ఉన్నారు, మీ కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మన కూతుళ్ళు బయట ఉన్నారు, మన అల్లుళ్ళు అందరూ బయట ఉన్నారు, లేకపోతే మన అక్కడ ఉండేది ఉంది, మనకు అక్కడ పొలం ఉంది, ఇక్కడ పొలం ఉంది అని అనుకుంటాం. ఇవన్నిటికీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే నేననే తలంపులను. వ్యామన్ ఉన్నాడు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, నేననే తలంపులోంచి, నాది అనే తలంపులోంచి నిందరగ పొందకపోతే వాడు జ్ఞానానికి అడుగుడు ఎలా వచ్చాడు నా వ్యామన్ అన్నాడు. మీ భర్త కూడా నేననే తలంపులోనే ఉన్నాడు. ఆ నేననే తలంపుకి మీ భర్త అనుకూలంగా ఉంటే ఇష్టపడతారు, నేననే తలంపుకి మీ భర్త అనుకూలంగా లేకపోతే ఇష్టపడరు. మీరు మీరేంటే లోకం అంతే, ఈ సంసారం అంతా నేననే తలంపులను. మనకున్న ఆస్తి, మనకున్న డబ్బు, మనకి ఏదైనా లాభం వచ్చిందనుకోండి, ఈ నేననే తలంపు పొంగిపోతుంది. నష్టం వచ్చిందనుకోండి, నేననే తలంపు కుంగిపోతుంది. అంటే డబ్బు నేననే తలంపులో ఉంది, సంసారం నేననే తలంపులో ఉంది, ఇష్టాలు అయ్యిష్టాలు నేననే తలంపులో ఉంది, అన్నీ నేననే. సంసారం కూడా బయట ఉందనుకుంటాం, బయట లేదు, నేననే తలంపు. ఆ నేననే తలంపు హృదయంలో ఉదయిస్తుంది, శిరస్సులో విజృంభిస్తుంది. ఒక గాఢ నిద్రలో మటుకి, మనం గాఢ నిద్రలో ఉండగా మటుకి అది హృదయంలో ఉంటుంది, మరి మెలకు రాగానే శిరస్సులోకి వచ్చేస్తుంది. ఆ గాఢ నిద్రలో ఎక్కడ ఉంటుందో జాగ్రత్త అవస్థలో ఈ శిరస్సులోంచి హృదయంలోకి వెళ్ళలేకపోతున్నాం. అంచేత మనం శవాలను మైవలసి వస్తుంది. ఆనందానికి దూరంగా ఉన్నాం, శాంతికి దూరంగా ఉన్నాం, సుఖానికి దూరంగా ఉన్నాం. మన శాంతి కోసం, మన సుఖం కోసం, మన ఆనందం కోసం ఇతర మనుషుల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లోపల ఈ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, ఇక్కడ ఉన్నటువంటి శాంతి ఉంటే నిజమైనది. ఇక్కడున్న శాంతి, ఇక్కడున్న ఆనందం మనకు అనుభవంలో రాకుండా బయటన్న పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, బయటన్న మనుషుల వల్ల కానీ, బయట బ్యాగ్లో వచ్చే సంఘటన వల్ల కానీ వచ్చే మనకు సంతోషం ఏదో రోజుకి మొత్తం వడ్డీతో సహా దుఃఖంగా మారిపోతుంది. భగవద్గీతలో భగవంతుడు చాలా మంచి విషయాలు చెప్పాడు, మనకు అర్థం ఇలా చెప్పాడు. కానీ మనకు యోగ్యత లేక, అర్హత లేక అబద్ధాలు అనుకుంటున్నాం. మనం అసత్యం అనుకున్నాం, సత్యానికే విలువ ఉంటుంది, సత్యానికే గౌరవం ఉంటుంది, కానీ అసత్యానికి ఉండదు. అలాగే ప్రేమకున్న గౌరవం, ప్రేమకున్న శక్తి, కోరిక ఉండదు. ప్రేమ వేరు, కోరిక వేరు. ప్రేమ శక్తిని మీరు ఆపిచేయలేరు. మీకు ఇష్టం లేకపోయినా ప్రేమ ప్రేమే. ఎలా లోకం అంతా, సృష్టి అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు బాబాను ఎంతమంది ఎందుకు ఆరాధిస్తున్నారు ఇక్కడ? ఆయనలో ఉన్న ప్రేమ అంటే మినహాయింపులు లేకుండా మానవ జాతి పట్ల ఆయనకున్న ప్రేమ. కుల మత రహిత స్థితి సమాజానికి ఆయన కృషి చేశారు. ఆయన ఆయన దగ్గరికి హిందువులు వస్తూ ఉండరు, మహమ్మదీయులు కూడా వస్తాం, ముస్లింస్ కూడా వస్తూ ఉండరు. ముస్లింస్ మా దేవుడు అనుకున్నారు, హిందువులు కూడా మా దేవుడు అనుకున్నారు. ఆ కుల భావన, మత భావన, వర్గ భావన ఆయన లేదు. అందుకే షిరిడి బాబాను ఏమంటారంటే పాపులర్ సెయింట్ అంటారు. పాపులర్ సెయింట్ అంటే ప్రజలు ఇమిడిపోయి ప్రజానీకంలో కలిసిపోయారు. మనకి మహాత్మా గాంధీ గారిని పాపులర్ లీడర్ అని ఎలా అంటారు, అలాగే షిరిడి బాబాని పాపులర్ సెయింట్స్ చాలా మంది ఉన్నారు, కానీ ప్రజానీకంలో ఎక్కువ పాపులారిటీ ఉంది బాబా. ఎప్పుడైనా నేను నాకు ధరలు కనిపించినప్పుడు వేరప్పుడు మన దేశంలో మన దేశానికి ఎంతమంది రాష్ట్రపతులు చేశారు, అనేక మంది ప్రధానమంత్రులు చేశారు. మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మన దేశానికి అనేక మంది ప్రధానమంత్రులు చేశారు, అనేక మంది రాష్ట్రపతులు చేశారు. యూరప్ నుంచి ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఎక్కువ ఫ్రాన్స్ దేశాల నుంచి ఎప్పుడు అడిగితే మా దేశంలో మరి మా నాయకుల పేర్లు మీరు తెలుసా, నేను యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతా, ఒక మహాత్మా గాంధీ గారు తప్పించి మీ దేశంలో నాయకుల పేర్లు ఎవరికి తెలియదు అని చెప్తారు. మరి ప్రధానమంత్రి చేసిన వాళ్ళ అడ్రస్లు ఎక్కడికి వెళ్ళిపోయాయో, అదే రాష్ట్రపతులు చేసిన వాళ్ళ అడ్రస్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా మీ దేశం పేరు చెప్తే గాంధీ ఇండియా, గాంధీ దేశం, గాంధీ పేరు తెప్పించి మిగతా పేర్లు ఏం తెలియదు అని చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమైనా రాష్ట్రపతి చేశాడా, ప్రధానమంత్రి చేశాడా, మంత్రి చేశాడా, ఎమ్మెల్యే చేశాడని ఏ పదవ లేదు. ఓ తిన్నుగుడ్డు కట్టు కూర్చుంది. ఇంత పాపులారిటీ ఎక్కడ నుంచి వచ్చింది? హృదయంలో ఉంటుంది, దాని హృదయం కాదు. ఆయన ఏమైనా అధికారం ఉందా, ధనవంతుడా, ఏం లేదు. బాహ్యంగా చూస్తే ఆయనలో ఏం లేదు. కానీ ప్రపంచ మానవ జాతిలో మన హిందువులు కాని వాళ్ళు కూడా ఇతర మతాల్లో ఇతర దేశాలు అంత పాపులర్కి ఎక్కడించండి. ప్రేమ శక్తి, సత్యానికి ఉన్న శక్తి, జ్ఞానానికి ఉన్న శక్తి, ఆ నిరాడంబర జీవితంలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తిని మీకు నాకు ఇష్టం లేకుండా రాదు. కోరిక ఎక్కడికి వస్తుంది? కోరిక శక్తి రాదు, ఆప్యాయతకి, ప్రేమకి వస్తుంది శక్తి. అయితే ఆ జ్ఞానంలో కలవాలి అన్ని. మీకు భక్తి ఉండొచ్చు, పూజ ఉండొచ్చు, పూజ చేసుకోవచ్చు, కానీ వివేకం విడిచిపెట్టకూడదు. ఆ విచక్షణ ఏది విడిచిపెట్టకూడదు. ఏది రాంగ్ పాత్ ఏది రైట్ పాత్ ఎలా నడుచుకుంటే మనకి మోక్షాన్ని పొందుతాం, ఎలా నడుచుకుంటే మన హృదయంలోని ఈశ్వరుడు మనకి అనుభవంలోకి వస్తాడు, హృదయంలో ఉన్నటువంటి శక్తి మనకు అనుభవంలోకి వస్తుంది. పరమాత్మ హృదయంలో ఉన్నాడు, ఆనందం హృదయంలో ఉంది. ఎలా నడుచుకుంటే, ఎలా జీవిస్తే, ఎలా ప్రవర్తిస్తే దాన్ని మనం పొందుతామని అది ఆలోచించుకుని జాగ్రత్తగా దాన్ని ఆ రకంగా మన జీవితం తీర్చిదిద్దుకోవాలి. మన ఏమి లేదు ఇందులో ఆ తిండర్ నేను తగ్గించుకోవాలి. ఒక తిండర్ నేను ఇంకో తిండర్ నేనుతో స్నేహం చేయటం, ఈ తిండర్ నేను ఆ తిండర్ నేనుతో స్నేహం చేయటం జ్ఞానానికి దూరం అవుతుంది. ఇది ఇప్పుడు సమాజంలో జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరికి జ్ఞానం ఉంటే తిండర్ నేను సరి చేస్తాడు. ఇద్దరికి జ్ఞానం లేనప్పుడు ఇంకా తిండర్ నేను ఎలా సరి అవుతుంది? ఇది తిండర్నే, ఆడి తిండర్నే. ఇద్దరిలో ఒకరికి సరి అనుకుని జ్ఞానం ఉందనుకోని వీడి తిండర్నే సరి చేస్తాడు, వంకట తీసేసి అది లోచూపు కలగజేస్తాడు. వీడి పనికిరైన వాడు, వాడి పనికిరైన వాడు, ఇంకా బాగు ఇద్దరిని బాగు, ఇంకా ఇద్దరు వీడు వాడిని బాగు చేయలేడు, ఆడు వీడు బాగు చేయలేడు. అది ఈ తిండర్నేలోంచి మనం బయటికి రాకుండా మన తిండర్నే ఎక్కడంటే అక్కడ చీకటి ఉంటుంది, తిండర్నే ఎక్కడంటే అక్కడ బాధ ఉంటుంది, తిండర్నే ఎక్కడంటే అక్కడ నరకం ఉంటుంది. ఆ చెంగర్లో నుంచి విడుదల పొందకుండా దాంట్లోంచి మనం విడుదల పొందామనుకోండి, కొంచెం ఇంకా చెంగర్నే అంటున్నారు. కొంతమంది ఇంకా అసభ్యంగా చెప్తారు, వ్యధవనీయులు అంటారు చెంగర్నే. అదే వ్యధవనీయులు అంటే అదే పీడించేస్తాము మమ్మల్ని అంటారు. ఆ మాట మనం మీటింగ్లో అనకూడదు. కొంతమంది నేను ఇంకా చెంగర్నే భాష కొంచెం మంచి భాష ఉపయోగిస్తున్నాను, ఈ వ్యధవనీయులే అండి, ఈ పెంట గొడవలన్నీ తీసుకొస్తాం. అంటే వ్యధవనేనంటే అసత్యమైన నేను, అబద్ధమైన నేను, ఎందుకు పనికిరాని నేను. ఒకసారి మనకి తలంపులు వస్తూ ఉంటుంది. ఈ తలంపులు మొయటం కంటే బస్తా దాన్ని మొయటం చేయలేక మనకి ఎటువంటి తలంపులు వస్తాయంటే మనకి పనికిరావు, పోయి మన కుటుంబానికి పనికిరావు. పోయి మనం బాగుపడినా పర్లేదు, మన కుటుంబం బాగుపడదు. పోయి సమాజానికి పనికి వస్తాయంటే సమాజానికి పనికిరావు. ఎందుకు పనికిరాని తలంపుని నెత్తిమే మూసి తిరగటం, అక్కడి నుంచి డిప్రెషన్లో గెలిపేయమంటాం, బెంగలు పెట్టుకోవటం, మిగతా వాళ్ళనిద్దరూ కూడా చెరగొట్టం, మన పక్క వాళ్ళని ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చెరగొట్టడం, వాళ్ళు ఏదైనా శాంతిగా ఉంటే మనం శాంతి ఎలాగే ఇవ్వడం, వాళ్ళు సంపాదించుకునే శాంతి కూడా బాగుంటుంది. అంటే ఈ నిద్యమైన అసత్యం, సంసారం అంటే నిద్యనేనే. అదేమీ తలకాయలు విజృంభిస్తామని హృదయంలోకి వెళితే అనుకుంటున్నాం. వృత్తిస్తారే మనం స్వస్థతాత్మిక మీరు హృదయంలోకి ఏదో జన్మలో మన హృదయంలోకి వెళితేనే కానీ మనకు అసలు శాంతి లేదు, ఆనందం లేదు. అసలు హృదయంలోకి వెళ్ళే వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకోండి అనుకోండి, కొంతమంది చాలా మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళ ముఖం చూస్తే మన దోషాలు పోతాయి. అంత మంచివాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ ముఖం చూస్తే మనకు ఆనందం వచ్చేస్తుంది, అంత మంచివాళ్ళు ఉంటారు. ఇలా ఏదో మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. గ్రామానికి ఏదో మంచి పని చేస్తారు, ఏదో గోడ కట్టిస్తారు, లేకపోతే గుడి కట్టిస్తారు, లేదా 10 మందికి సహాయం చేస్తారు. ఎవరైనా పెళ్లి చేసుకుంటే అంటే వాళ్ళకి ఏదో సూత్రాలు చేయించేస్తూ ఉంటారు. గ్రామానికి ఏదైనా కావాలంటే, గ్రామం అంటే గ్రామం కాదు, ఏదైనా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారు వాళ్ళు ఏదో 10 మందికి ఉపయోగపడతా ఉంటారు, మంచి వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా, గుడి కట్టించినా, గోపురం కట్టించినా, మీరు ఏదైనా మంచి పనులు చేస్తున్న ఒక రోడ్డు వేయించినా, మంచి పనులు ఎన్ని చేసినా ఇక్కడికి వస్తే కానీ నిండితనం రాదు, వాళ్ళకు కూడా రాదు. మన మాట వదిలేదు, ఇక్కడికి వస్తే ఫుల్నెస్, నిండితనం, ఆ టీవీ, ఆ గజ్జ, ఆ ఆనందం, ఆ సొంత ఆలోచన, ఆ వివేకం. ఏమండి గొప్ప పనులు చేసిన బయట వాడు కూడా ఇక్కడికి వస్తేనే కానీ నిండితనం వాడికి రాదు, వాడు పునర్జ్ఞానం లేని స్థితిని పొందలేడు వాడుకోడు. మనం మంచి పనులు చేస్తలేదు, ఎవడైనా చేస్తా అంటే చెడగొట్టకుండా ఉంటే సరిపోదు. మనం ఎలాగ మంచి పనులు చేసింది లేదు, ఎవడైనా చేస్తా అంటే వాళ్ళని చెడగొట్టకుండా ఉంటే సరిపోతుంది. మనం బుద్ధిమంతులు ఆ మాత్రం ఉంటే మనం అందరం బుద్ధిమంతులు, అది చెడగొట్టుకుంటుంటే సరిపోతుంది. ఈ నదిని ఎవరో తోట చూశాను, చాలా బాగుంది ఆయన మొక్కలు అన్నది. ఈ మొక్కలన్నీ నేను పెంచలేదండి, మా పూర్వీకులు పెంచారు, నేను పేర్కొన్నా ఉన్నాను అని చెప్పి నన్ను సంతోషించండి నన్ను చూశాను. ఈ పూర్వీకులు వేశారండి ఈ చెట్లన్నీ, నేనేయలేదు. కానీ నేనేమో పడగొట్టలేదు అంతకి మీరు సంతోషించండి, చెట్లు నేను పెంచలేదు, నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకులేదండి. పడగొట్టి పని నేర్చుకోలేదు నేను. ఇంకా ఈ చెట్లు నేను పెంచానంటే పెంచలేదు, కానీ పూర్వీకుల చెట్లు అలా ఉన్నాయి. నేను ఏదో ఆ చెట్లను పెళ్ళగించి బయటపడలేదు, అంతకు సంతోషించండి. ఉన్నాయి పెగలించలేదు, ఉన్నాయి ఓడగలేదు, ఉన్నాయి అలాగించాను. కానీ నేను ఏదో కృషి చేసి నేను వేసి పెంచినవి కాదని ఈ చెట్లు నాన్న కదా. మనం చెట్లు ఎలాగా పెంచాం, ఎక్కడ మొక్క ఎక్కడ పచ్చగా మొక్కుంటే ఆ పచ్చ మొక్కలు తీసి పడతాయి రోడ్డు మీద పడాలి. లేదా ఆ పచ్చగా ఉన్న మొక్కలు ఎప్పుడు వెళ్ళిపోతాయని కనిపెట్టుకుంటాం, పొదిలో పెట్టుకుంటాం. అసలు ఒక గుర్తు పెట్టుకోండి మీరు, మనకి శరీరం ఉంది, శరీరం సత్యం కాదు. ఏం చెప్పా, ఇది కాలానికి లోబడింది శరీరం. దేనికి లోబడింది? ఒక కాలానికి లోబడింది. ఒక కాలంలో పుట్టింది, ఒక కాలంలో పెరుగుతుంది, ఇంకో కాలంలో చచ్చిపోతుంది. కానీ సత్యం ఎలా ఉంటుందో కాలానికి కూడా తెలియదు. మన హృదయంలోనే సత్యం ఎలా ఉంటుందో కాలానికి తెలియదు. కాలానికి తెలిస్తే దానికి మొదలు వస్తుంది, మొదలన్నది సత్యం కాదు. మన హృదయంలో సత్యానికి కాలం కూడా, అంటే కాలం కూడా లేనప్పటి నుంచి అది ఉంటుంది. అది దాని మొదలు కాలానికి కూడా తెలియదు. అసలు సత్యానికి, నగరం సత్యానికి, ఫైనల్ ట్రూత్కి, అల్టిమేట్ ట్రూత్కి, పెరమైన ట్రూత్కి మొదలు లేదు, చివరి లేదు. మొదలన్న దానికి చివరి ఉంటుంది, చివరన్న దానికి మొదలు ఉంటుంది. ఎవరైనా నేను సత్యానికి దానికి మొదలు లేదు, చివరి లేదు. దీని కొంత శరీరానికి మొదలు, దీనికి మొదలు ఉంది కదా, చివర కూడా ఉంటుంది. అయితే ఈ శరీరానికి మొదలు ఏదో రోజు చనిపోతుంది, కానీ లోపల అన్నం పెట్టాలి. దీన్ని ఈ లోపల దీనికి అన్నం పెట్టాలి, బట్టలు చుట్టుకోవాలి, బట్టలు చుట్టుకోవాలి. ఏదో తాటాకిల్లో పెంకుటిల్లో నేడు, ఏదో నేడులో పడగలదు దీనికి. ఏదో పొలం ఏది పని చేసుకొచ్చినా, ఆఫీసులోకి వచ్చి ఏది పని చేసుకుని ఏదో నీడ ఉండాలి కదా దీనికి. పొట్టలు కాబట్టి కొన్ని అన్నం పెడతా ఉంటాం. బట్టలు మనం శరీరానికి బట్టలు, ఈ బట్టలు కూడా చుట్టుకుంటాం. శరీరం చచ్చిపోయిన తర్వాత ఏం అక్కర్లేదు, కానీ ఉన్నప్పుడు ఇది చేసుకుంటాం. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, కేవలము బట్ట కోసమే, కేవలం మేడ కోసమే జీవించినట్టుగా ఉండకూడదు. పునాది లేని మేడ ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జీవితం మనకి పునాదిగా ఉండాలి. ఈ పొట్ట, ఈ బట్ట, ఇదంతా మనకి పైన గోడలుగా ఉండాలి. మనకున్న భక్తి, మనకున్న జ్ఞానం పునాది, మనకి అది పునాదిలో అదే ఉండాలి. మనం ఉదయానికి రావాలో అదే ఉండాలి. కానీ శరీరం ఉండగా ఏదో పని చేసుకోవాలి, పని చేసుకోకపోతే రోజు వెళ్ళవు, ఆ పని చేసుకోకపోతే పొట్టెళ్ళదు. అది మనం అది పని చేసుకోకపోతే పొట్టెళ్ళదు కాకపోతే పొట్టే సర్వస్వం అనుకోకూడదు. ఆ పునాదిని ఆధారంగా చేసుకుని ఆధ్యాత్మికం ఒక మేడకి పునాది ఎటువంటిదో, పై గోళ్ళు అటువంటివో, అలాగే మనకు ఆధ్యాత్మిక జీవితం పునాదిగా ఉండాలి. వ్యవహారిక జీవితం, లౌకిక జీవితం ఊరికి పై కనిపించే గోడలుగా ఉంటుంది. పునాది లేని మేడ ఎలా ఉంటుందో, పునాదికి పై శ్లాబ్కి సంబంధం లేని మేడ ఎలా ఉంటుందో, ఆధ్యాత్మిక జీవితంతో సంబంధం లేని లౌకిక జీవితం, భౌతిక జీవితం అలాగే ఉంటుంది. అది మీరు ఏ విషయం గురించి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే సహనం. మీరందరూ భక్తిగా ఉంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఈ పూజలు సహనం నేర్పాలని ఎవరు మెంటల్ మేకప్ ఇవ్వరు. మన హృదయంలో ఈశ్వరుడు అందరూ అంతరైనగా ఉన్నాడు. ఒక్కడైనా ఎవరు మనస్సు వారిది, ఎవరి గుణం వారిది, ఎవరి శరీరం వారిది. ఇంచేదన అబద్ధం అనేక రకాలుగా ఉంటుంది. నిజం ఒకటి కానీ లెక్క తప్ప ఆన్సర్ ఇస్తే అందరూ ఒకే తప్ప ఆన్సర్ చేయగల 100 తప్పులు చేస్తారు. కానీ ఆన్సర్ కరెక్ట్గా ఉంటే ఒకటే ఆన్సర్. జీవితం కూడా ఇంట్లో ఏమైనా అనుకున్న అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఇంట్లో అందరూ సత్వగుణంగా ఉంటారు కదా. ఇంట్లో ఒకళ్ళు రజోగుణం, భార్య సత్వగుణంగా ఉంటే భర్త రజోగుణంగా ఉంటుంది. ఇంట్లో అందరూ అన్ని గుణాలతో ఉంటారు, అందరూ గుణంగా ఉండరు. అయితే ఒక్కోసారి డిస్కషన్, ఒకసారి మనం ఏం చేయాలంటే మనం చెప్పిన మాట వాళ్ళు మనం చెప్పిన మాటకి అర్థమవుతుంది అనుకోండి. ముందు మానవ ప్రయత్నం డిస్కషన్లో పెట్టాలి. ఆ డిస్కషన్ కూడా వాళ్ళకి అందకపోతే వేరే విషయం భగవంతు నిర్ణయానికి వదిలేస్తుంది. మన డ్యూటీ మనం చేయాలి. మన డ్యూటీ మనం చేసి భగవంతు నిర్ణయానికి విడిచిపెట్టాలి. కానీ మన డ్యూటీ మనం చేయబోతే చేయకుండా భగవంతు నిర్ణయానికి విడిచిపెట్టేస్తే మనకేదో విరుచి ఉంటుంది లోపల. కృష్ణుడు అదే చెప్పాడు, యుద్ధం ఆగిచేయడానికి రాయిభారం చేయించాడు. ఆయనకి యుద్ధం ఆగదని తెలుసు. కానీ కృష్ణుడు అంత ఏమన్నాడు, దేవుడు యొక్క అవతారం అంటున్నారు, భగవంతుడి అవతారం అంటున్నారు కృష్ణుడు. ఏమీ ప్రయత్నం చేయకుండా కొన్ని రాజీ జరిగినా జరగకపోయినా కొంచెం ప్రయత్నం చేస్తుంది కదా లోకం అనుకుంటానని చేశారన్నాడు. అసలు ఏం జరుగుతుందని తెలుసు. మన డ్యూటీ మనం చెయ్యాలి. జరిగితే జరుగుతుంది, అయితే లేదు. అదే భగవంతుడు గీత పొడుగున చెప్పింది ఏంటంటే, నీ ప్రయత్నం చెయ్యి, దాని పరిచయం ఎలా ఉంటుందో అది నీ చేతిలో ఏది, ఈశ్వరుడి చేతిలో ఉంది. ఈశ్వరుడి చేతిలో పని నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు. నీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా, ప్రేమగా, ఆప్యాయతగా, ఏకాగ్రతతోటి, ప్రకరణ శుద్ధిగా చెయ్యాలి. నటన కోసం చేయకూడదు. నోటితోటి మాట్లాడుతూ కళ్ళతోటి విక్రయించకూడదు. అయితే మనం ఇంటికే ఏదైనా ఆగిపోలేదని అంటే మాట్లాడుకోవాలి. జాగ్రత్త సమన్వయం చేసుకుని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నా మన డ్యూటీ మనం చేసినది పరిష్కారం అయితే సరే పరిష్కారం అయిపోతే ఈశ్వర సంకల్పం ఎలా ఉంటుంది. ఇందులో ఆధ్యాత్మిక జీవితంలో మరీ ముఖ్యమైనది సహనం. సహనం యొక్క పాత్రను మనం కాదం. ఇంకా సహనం లేకపోతే మనిషి యొక్క లోతులు పెరగవు. కొంతమంది మీరు బాగున్నారా, మీరు బాగున్నా అంటారో, నలుగురిని పలకరిస్తూ ఉంటారు, లోపల లోతుగా ఉంటారు. ఉడితే పైకి ఓహో అవరి ఓహోవరి, మీరు బాగున్నారా, మీరు ఓహోవరి ఓవరి ఏదో పలకరించుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. లోపల ఆప్యాయత కానీ ఆ లోతు కానీ లోపల మనకి ఏముండదు. మన నీటిలో గ్లాసు ఎక్కువ నీళ్ళు లేదని గ్లాసు నీళ్ళు కూడా తాగటనుకుంటాం. ఇక మామూలుగా మటుకు అవ్వరి మీరు బాగున్నారని. అంటే కొంతమంది మామూలుగా బాగానే మాట్లాడుతుంటారు, లోపల అసలు లోతులు ఉంటావు. కొంతమంది లోపల లోతుగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. ఏదైనా పని వచ్చినప్పుడు ఆప్యాయత చూపిస్తారు, లేకపోతే మౌనంగా ఉంటారు. ఇంకా చెప్తానంటే మరి సహనం వల్ల లోపల లోతులు పెరుగుతాయి. మనకు ఎవరి యొక్క లోతులు ఎప్పుడు పెరుగుతాయంటే సహనం లేకుండా పెరగదు. ఏనాటికైనా పెద్దవాడు గొప్ప మహాత్ముడు అవుతాడు, కానీ అన్నవాడు ఎక్కడ ప్రపంచ చరిత్రలో పెద్దవాడే మహాత్ముడు అయ్యాడు, కానీ అన్నవాడు ఎవడ అవ్వలేదు. ఈ తెల్లర్ణయం వేసుకుని ఎన్ని జన్మలు తిరుగుతాం మనం. అదే తెల్లర్ణయానికి శరీరం ఒకటి కావాలి, లోకం ఒకటి కావాలి, అవతార పురుషులు ఒకటి కావాలి, ఎంత గొడవ కావాలని అంత గొడవ చేసి పెట్టేసి మళ్ళీ కృష్ణుడు వచ్చాడు, మళ్ళీ కృష్ణుడు రాలేదు, మళ్ళీ కృష్ణుడు రాలని కూడా ఎప్పుడు వస్తాడని తెలియని కనిపెట్టుకుంటా ఉంటున్నాడు. మళ్ళీ తీరావాడు వస్తే దీన్ని గుర్తించడం చేత కాదు. అయితే వాటిని మనస్తత్వం లేదు. భగవంతుడు నా చేత పని చేస్తున్నాడు, నీ చేత పని. ఒక మిషన్ ఉందనుకోండి, ఆ మిషన్లో అనేక నట్లు ఉంటాయి. ఆ మిషన్లో ప్రతి నట్టు బాగుంటేనే మిషన్ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఏమో మన అంతరం మనం ఈ గణపరంలో రాలేదు. ఇదే భగవంతుడు మన ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదే నీతి అన్నపూర్ణం చేసి భగవంతుడు పని చేస్తాడు, ఇదే పార్వతితో పని చేస్తాడు, ఇదే రామకృష్ణ గారికి పని చేస్తాడు. ఇది ఒక స్కీమ్. ఇది నా చేత ఓ పని చేస్తాడు. ఆ శరీరం ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చిందో ఆ పని భగవంతుడు చేయిస్తూ ఉంటాడు. ఆ పని మనం ఇష్టం వాటర్ మనస్తత్వం పెట్టుకుని, పిరిగితనం పెట్టుకుని, భయం పెట్టుకుని భగవంతుడు ఏ పనికైతే మనల్ని తీసుకొచ్చాడో ఆ పనిని మనం భయం లేకుండా ఇష్టంగా, భయం లేకుండా భయపడుతున్నా చెయ్యాలి. అంటే భయం లేకుండా, అసూయ లేకుండా, ప్రేమగా, హితవుగా, స్నేహంగా, ఆప్యాయంగా చేస్తే భగవద్ అనుగ్రహానికి పాత్రలు. ఇది ఒక స్కీమ్. ఇది మన అందరం ఏదో చెయ్యిపోయిన గాలిపోటం ఏం చేస్తుందంటే ఎటు గాలిస్తే వెళ్ళిపోతున్నాం. మనం చెయ్యిపోయిన గాలిపోటాలు ఏం కాదు. ఈ ప్రసంగాలు చెప్పడం నేను ఇష్టమైనది చెప్తున్నానంటే ఇష్టమైనది చెప్తున్నానని చెప్పరు. ఇది భగవంతుడు నాకు నియమించిన పని. అలాగే మీకు పని నియమిస్తాడు. కొంతమంది రాజకీయ రంగంలో ఉంటారు, మరొక మంది కొంతమంది మరో రకంగా ఉంటారు. దేశం ఉన్నాక ఎవరో పరిపాలన చేయాలి అంటే భగవంతుడు వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటాడో అలా ఆ పని మీద ఆ స్కీమ్లో ఉపయోగించుకుంటాడు. ఒక ఇంజిన్లో ఎన్నో నట్లున్నట్టు అది అయిష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి, ప్రేమ లేకుండా కాకుండా ప్రేమతో చేయాలి, ఉద్రేకంగా కాకుండా శాంతిగా చేయాలి. జీవితంలో చెప్పు అనేక సార్లు ఓడిపోతూ ఉంటాం మనం జీవితం, వాటిని అనేక సార్లు వస్తుంది. రాజగోపాలాచారి ఇంత మహామేగా బియ్యే ఫేలైపోయాడు, ఎలా కట్టుకుపోసాడు ఏదో వేరే విషయం. రాజగోపాలాచారి బియ్యే ఫేలైపోవటం అంటే ఆ టైంలో ఆయన గ్రహస్థితి అది. రాజగోపాలాచారి గాంధీ గారి కంటే న్యాయ ఆయన బియ్యే ఫేలైపోతుంది, బియ్యే పోయిన 10 సంవత్సరాలు అమ్మాయిలు మీరే చదివేస్తున్నారు. ఆ టైంలో గ్రహస్థితి, ఆ టైంలో ఆయన అనారోగ్యంగా ఉండొచ్చు పేపర్ రాసే టైంలో, ఏదో గ్రహస్థితి. రాజగోపాలాచారి బియ్యే ఫేలైపోయింది నేను నమ్ముతారని నెమ్మరు, లేకపోతే పేపర్ అంకి ఏదైనా అనారోగ్యం రావచ్చు. అయితే ఏడు జీవితం ఆయన ఆయన ఫేలైపోయినా వాట్ ఏం మనస్తత్వానికి లేదు, అది కూడా మనం కూడా నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి బాధపడటం, ప్రతి చిన్న విషయం ఎవరైనా స్తోత్రం చేస్తే కొంతమంది స్తోత్రప్రియులు ఉంటారు. వాళ్ళు ఏం మంచి పనులు చేయకపోయినా వాళ్ళందరినీ పూజిస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం మంచి పనులు చేయరు అందరూ స్తోత్రం చేయాలనుకుంటారు. అదొక ప్రీతి. మన ఆవకాయ కోట మీద రోజు పప్పులు వేసుకుంటారు, అదొక ప్రీతి రోజు. లేకపోతే వాళ్ళకి మోషన్ అవ్వదు, ఎవరెవరు పొగుడుతూ ఉండాలి. అది మంచి పనులు చేస్తారంటే చేయరు, రోజు స్తోత్రం ఎవరొకరు చేస్తూ ఉంటారు. లేకపోతే అది శాంతి ఉండదు. కొంతమంది స్తోత్రం లేకపోతే చిన్న విమర్శ వస్తే బాధపడిపోతూ ఉంటారు, డిప్రెషన్ పడిపోతూ ఉంటారు. ఈ రెండు చెడ్డయే, ఈ రెండు వాటర్ మనస్తత్వాన్ని. ఎవరెవరు పొగడతంలో మన సంతోషానికి ఆధారపడి ఉంటే, ఎవరెవరు విమర్శిస్తుంది విమర్శిస్తానంటే మాత్రమే మనం దుఃఖం పడతా ఉంటాం. ఇదంతా వాటర్ మనస్తత్వానికి దారి చేస్తుంది. ఎప్పుడైతే మనకు వాటర్ మనస్తత్వం వచ్చిందో మనం చేతిలో ఉన్న పని సరిగ్గా చేయగలం. మన చేతిలో ఉన్న పని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చేయలేము శ్రద్ధగా చేయలేము, ఇప్పుడు దేవుని అనుగ్రహానికి పాత్రలు కాదని. ఒక మానవుడు ఒక టెండర్ మీద ఇంకో టెండర్ మీద మోసం చేయగలడు, కానీ ఒక టెండర్ని ఈ రెండు టెండర్ మీద కలిసి భగవంతుని మోసం చేయలేదు. ఇంకా భగవంతుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. భగవంతుడు పని చేయడానికి ఇంద్రియాలు అక్కర్లేదు. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తరలా ఉంటాయి, కొంతమంది ఎంతో కష్టపడితేనే కానీ ఆకులో కమ్మే అందం. ఇవన్నీ భౌతిక విషయాలు, అది మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది జీవితాలు వడ్డించడం విషయాన్ని అది మాయే, అది మాయే. కొంతమంది కష్టపడి సంపాదించుకుని తింటారు, మరి సాయంత్రం భోజనం ఉంటుందో ఉండదో అలా కష్టపడి సంపాదించి అది మా ఇది మాయే, అది మా ఇది నిజం కాదు, అది నిజం కాదు. ఇంకా దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది. భగవంతుడు ఒక్కోసారి ఒక జీవితంలో ఒక భాగంలో తల్లి కడుపులన్నీ బయటకు వచ్చినాడు శ్మశానం కొరకు ఎవడి జీవితం ఒక రకంగా ఒక్కోసారి దారిద్ర్యం అనిపిస్తాడు అందరూ కాదు కొంతమంది. ఇంకా దారిద్ర్యం అని నేర్చుకునే పాఠాలు ఆ జీవుడు కొంటాడు, అంటే భగవంతుడు అని అడుగుతాడు. లోపలికరణ అనుభూతి మీకు రిపీటెడ్గా కలుగుతానికి, మీరు ఎక్కడైనా టీ తాగారనుకోండి, మంచి టీ తాగారనుకోండి, అక్కడ గణపారణ టీ తాగాను ఎంత బాగుంది ఎంత బాగుంది ఎప్పుడైనా గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే హృదయంలోని శాంతి మీరు ఎప్పుడైనా రూట్ చూస్తే రిపీటెడ్గా అది మీ గుర్తుకు, ఎప్పుడైనా ఈ ఆనందాన్ని మీ అనుభవంలోకి వచ్చినప్పుడు రిపీటెడ్గా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక్కసారి మీకు గ్లింసెస్ హృదయంలోని శాంతి హృదయంలోని ఆనందం మీరు ఎప్పుడైనా ఒకసారి రుచి చూశారనుకోండి, మళ్ళీ మీకు స్మృతిలోకి వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి గణపరంగా టీ ఎంత బాగుంది, మళ్ళీ ఆ టీ ఎప్పుడు తాగుతాం అని మనకు ఎలా అనిపిస్తుందో. ఎవరిదైనా శాంతి, ఎవరిదైనా ఆనందం, ఇక్కడ సుఖం మీరు ఎప్పుడైనా రుచి చూస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం, ఈ బయట అంత బాగలేదు అనిపిస్తూ ఉంటుంది. రుచి తెలియాలి. మీరు ఎన్ని గొప్ప పనులు చేయండి, ఈ దేశానికి ప్రధానమంత్రి చేయండి, గణపరం రోడ్లని తారు రోడ్లు కాదు బంగారంతో పూసేయండి, కానీ ఇక్కడికి ఇక్కడికి వస్తే నీకు అన్న నిండితనం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, ఆ వైకుంఠం లేనిలే. ఆ హోండాతనం ఇక్కడికి రావాల్సింది, అప్పుడు ఆ మనిషిలో హోండాతనం కాదు. దీని ఇక్కడ ఇది పొందటానికి కొంతమంది మహారాజులు రాజ్యాల నుండికి పెట్టారు. ఈ ఊరేగింపులు ఈ సన్మానాలు ఏమి ఉండడం కాదు తాత్కాలిక, ఓ రకమైన ఎమోషన్స్. మనలో ఈ తెండ మీదకి అంచేది దుమ్ము అంటే ఇష్టం. ఎక్కడికో దుమ్ము రేపుతూ ఉంటుంది, దుమ్ము లేకపోయినా రేపుతూ ఉంటుంది. లోకంలో ఉన్న మంచి లాక్కు దుమ్మంతా లాక్కు వస్తాం. దుమ్ము లాక్కు వచ్చి మన బట్టలు బాడి చేసేస్తుంది, మన మనసును బాడి చేసేస్తుంది, వచ్చి జన్మలు పాడు దుమ్మను తీసుకురావడానికి సిద్ధండి. మేము ఇంట్లో చూడండి, జ్ఞానం గురించి ఎప్పుడో గణపూర్వంలో ఎవరి ఇంటికడే ఏం జన్మలో ఇది చెప్పుకొస్తూ ఉంటాం. అంటే కిందమైనకి జ్ఞానం అక్కడ దుమ్ము ఊళ్ళో దుమ్మంతా పోయేసుకొస్తుంది. దాని ఏం అనుకోరు, దానికంటే చేత కాదు, దానికి ఇంకో పని చేత కాదు. అదేం చేస్తుంది, దుమ్ము 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 లేపుకొస్తుంది, ఆ దుమ్ము దుమ్ము అంటించుకుంటూ ఉంటుంది, దుమ్మే బాగుంది అనుకుంటుంది. అంటే దుమ్ములో ఇంచుకుంటే తెలపడం కనుక ప్రయత్నం, అదే బాగున్నప్పుడు దాంతో ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చేయండి. అంటే అజ్ఞానంలోంచి మానవుడు ఎంతకాలం అయితే విడుదల పొందుతో, గురువుడైనా అవతార పురుషులైనా వాళ్ళు చేసేది జీవు ఈ మానవుడిని అజ్ఞానంలోంచి విడుదల చేయటానికి. ఇంకా అజ్ఞానంలోంచి విడుదల పొందకపోతే వాడికి చీకటి తప్పదు, మరణించిన చీకటి లోకాలు తప్పు. భగవాన్ అంటారు మీరు నీ లోపలకు నువ్వు వెళ్ళిపో, నీ లోపలకి వైభవం అంటారు లోపల. ఇతర లోకాలు ఆ లోకాలు అవతార పురుషులు అజని ఇజని అన్నీ కూడా చూసే నేనంతరిగా అన్నీ అంచెను ఆ చూచే నేను నుంచి విడుదల పొందుము. అందుకని విడుదల పొందితే చూచి కూడా నిజం కాదన్న సంగతి నడుపు. అది అది వైభవం. శరీరం చనిపోయేదే కైలాసానికి వెళ్ళి నరకానికి వెళ్ళి కష్టాలు పడి తెంగడమేమో వస్తుంది, స్వర్గానికి వెళ్ళి సుఖాలు సుఖాలు పడి వస్తుంది. ఆ నరకానికి వెళ్ళి తెంగడమేమి, స్వర్గానికి వెళ్ళి సుఖాలు పడి వచ్చి తెంగడమేమి, నరకానికి వెళ్ళి అక్కడ బాధలు పడి వచ్చి తెంగడమేమి, మళ్ళీ ఇక్కడికి స్వర్గానికి వెళ్తానుకో నరకానికి వెళ్తానుకో మళ్ళీ పనులు మొదలపెడు. మాయ నుంచి విడుదల పనులు చెప్పినదే మాయని కనిపించి ఇన్ని గొడవలు ఉన్నాయి చెందరమే అండి. మాయ నుంచి విడుదల పొందమని అదే చెబుతుంది. మళ్ళీ ఏ రోజు కాలేదు, ఏ రోజు కాలేదు మాయ కల్పిస్తుంది. ఏ రోజు మాయలో విడుదల పొందిన సాధనం చేసుకొని అదే చెబుతుంది. మళ్ళీ ఏ రోజు కాలేదు ఏ గంట కాగంట మాయ కల్పిస్తుంది. ఇదే సంసారం. సంసారం అంటే మనుషులు కాదు, ఇదే సంసారం. అమ్మగారు అమ్మగారు మీరు అటువంటి వారు ఇటువంటి వారు అని ఎవరైనా చెప్తే మాట్లాడిన నమ్మకం ఈ కాలక్షేపం జనం వస్తారు మీ ఇంటికి. ఇతరుల గురించే మీ గురించే మీరు అటువంటి వారు ఇటువంటి వారు అని చెప్తే ఆ మాటలు నమ్మకం. మీరు అటువంటి వారు కాదు ఇటువంటి వారు కాదు మీరు ఆత్మ. మీరు చూడవలసింది మీరు ఎదగవలసింది ఆ మాటలు కాదు, మీ లోపలకు చూసుకోండి. మీరు అటువంటి వారు కాదు ఇటువంటి వారు, మీరెవరు ఆత్మ. కానీ మీకు అటువంటి ఆ మాటలు కూడా మీరు వెళ్ళిపోతే మీకున్న ఆత్మానుభవం పోతుంది, చైతన్యానికి పోతుంది, మీ మనసుకు లోతూపు పోతుంది, మీరు లోపలకు వెళ్ళరు. మీరు అటువంటి వారు కాదు ఇటువంటి వారు కాదు మీరు ఎవరో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అటువంటి వారు ఇటువంటి వారు అన్నారంటే ఇంకా తెండ మీద మనం విడిచిపెట్టరు, దానికి మేత పెరిగిపోతాం. ఇంటికి ఎవరైనా వచ్చి పొగుడుతారనుకున్నా అది పట్టించుకోదు, ఎవరిని ఊర్షిస్తారనుకున్న అయ్యి అయ్యి పట్టించుకోదు. అది అబద్ధమే, అది అసత్యమే, ఇది అసత్యమే. వాళ్ళు మాత్రమే మీరు ఆధారపడతారంటే మీరెవరో మీరు చూసుకోండి, మీరెవరో మీరు తెలుసుకోండి. అది రమణ మహర్షి బోధ. ఈ తెండ మీద మీరు ఎంతకాలం ఆధారపడి ఉంటారు? ఉండిపోయి ముక్కుని ఎంతకాలం మీరు పట్టుకుని ఉంటారు? కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్య ఏంటంటే మా రోజులు బాగోలేదు, ఆ రోజులు బాగోలేదని చెప్పి తెండమేనే ఓ నేను సుఖపడిపోవాలండి, సుఖపడిపోవాలి ఆయన ఇంకా బాధ సంపాదించి ఇంకా సుఖపడిపోవాలి, ఇంకా సుఖపడిపోవాలి, మాకు ఇంకా పేరు వచ్చేయాలి, ఇంకా పేరు వచ్చేయలేదు, సుఖపడిపోవాలి. 10 మందిలో ఊహం అనిపించుకోవాలి ఇలా ఈ తిండరి ఈ మాట చెప్పింది కూడా తిండట్లేదు. 10 మందిలో మేము గొప్ప అనిపించుకోవాలని చెప్పింది కూడా తిండట్లేదు. మేము ఎక్కువ ఇంకా ఏమో బాగా సుఖపడటం లేదండి, ఇంకా సుఖపడిపోవాలి, ఇంకా సుఖపడిపోవాలి, ఇంకా సుఖపడిపోవాలని చెప్పింది కూడా ఇవన్నీ తిండరినే. ఆ లోపల సత్యం నేను సుఖపడిపోవచ్చు అది అనుకో, అది అనుకోదు. ఏం చెప్పాను స్వరూపంలో సుఖం ఈ తిండరినేనికి సుఖం లేక తిండర్ నేను సుఖం లేక అది వచ్చేస్తే సుఖపడిపోతాం, ఇది వచ్చేస్తే సుఖపడతాం అనుకుంటే అది వచ్చేదే తెలుస్తుంది. అందులో కూడా సుఖం లేదు. ఈ తిండర్ నేను ఆ తిండర్ నేను సలహా చేయటం, ఆ తిండర్ నేను ఈ తిండర్ నేను సలహా చేయటం, ఈ విధవ నేను ఆ విధవ నేను సలహా చేయటం, ఆ విధవ నేను ఈ విధవ నేను సలహా చేయటం, ఇది సంసారం అంట. అందుకే కృష్ణుడు జాగ్రత్త పడ్డాడు, నువ్వు ఈ తిండర్ నేను సలహా పూర్చుకునే వాళ్ళకు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. భగవంతుడు చెప్పాడు ఈ మాటలు, నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. మనం ఏదైనా భగవద్గీతను ప్రమాణంగా తీసుకో, భగవంతుడు ఏం చెప్పాడు అని భగవద్గీతను ప్రమాణంగా తీసుకోవాలి. కానీ ఏదో అక్కడ ఆడు చెప్పాడు నేను చెప్పాను ఈ మాటలు అయితే ఆడు ఏమయ్యారో మనం అదే అవుతాం. అది నీకు లోపల ఆధ్యాత్మిక సంపద లేనప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి వైభవం లేనప్పుడు, లోపల అటువంటి శాంతి లేనప్పుడు, బాహ్యంగా నీకు ఎంత ధనం ఉన్నా ఎంత గౌరవం ఉన్నా ఏదో వెలికి మిమ్మల్ని వెంటాడుకుంటున్నది గుర్తుపెట్టుకోండి. చదువు మంచిదే, ధనం కూడా మంచిదే. ఒకవేళ మీకు గౌరవం ఉంటే మంచిదే. అది కాదంటే అవన్నీ మీరు కాదు. మీ దేవప్రార్థనలో గౌరవం ఉంటే గౌరవం వస్తుంది, ధనం ఉంటే ధనం వస్తుంది, చదువు కావాలంటే చదువు వస్తుంది. కానీ అవన్నీ మీరు కాదు. ప్రారంభం ఉంటే ప్రారంభంలో ఉంది కాబట్టి వచ్చినాయి. అంతవరకు భగవంతుడు మీకు అవకాశాలు ఇస్తే సద్వినియోగం చేయండి. సద్వినియోగం చేయటం మంచిది. సద్వినియోగం చేసి మరి తిండటానికి మేత పెట్టకండి. అది ఇంటికి బాబా చెప్పినా మరొకరు చెప్పినా మరొకరు చెప్పిన ఈ తెంగజ్ఞాన్ని పెంచుకోకు. దాంట్లోంచి విడుదల పొందు. ఆ తెంగజ్ఞాన్ని మొదలు పెద్ద ఎక్కువ దూరం లేదు. జ్ఞాన దూరంలో ఉండే నువ్వు అక్కడ కాశీ వెళ్తున్నావు, సిరిడి వెళ్తున్నావు, రామేశ్వరుడు జ్ఞాన దూరం లోపలికి వెళ్ళిపో వెళ్ళలేకపోతున్నావు. అదే మాదే మాకు ఈ మధ్య సంతోషంగా లేదండి అలా అంటే ఉంటారు చూడండి. ఆ సంతోషం ఎవరికి? ఆ సంతోషం ఎవరికి? లోపల చైతన్యాన్ని దాని స్వరూపం నుంచి మాకు ఈ మధ్యన సంతోషంగా లేదని చాలా మంది అంటూ ఉంటారు. ఆ సంతోషం ఎవరికి? చైతన్యానికి దాని స్వరూపమే ఆనందం. దానికి ఈ తెంగజ్ఞానికి సంతోషం కావాలి. దానికి అంటే ఏంటి ఇప్పుడు తెలియనే ఎక్కడ దుఃఖంలో ఉండదు. ఎక్కడ ఉండేది అంటే సంతోషం ఎక్కడ పెరుగుతాం తిరుగుతాం. అది దుఃఖంలో లేదనుకో లేదు చెందరిని దాని సంతోషం ఎందుకు. ఆ చెందరిని ప్రస్తుతం ఏ జబ్బులో ఉంది ఆ జబ్బును పోగొట్టుకోకుండా ఆ జబ్బు ఉండగానే ఇంకో జబ్బును ఆహ్వానించటం. ఆ చెందరిని అనుకున్న గొడవలు ఏవి ఉన్నాయి అందులోంచి విడుదల పొందటం మానేసి కొత్త గొడవలు తెచ్చిపెట్టుకోవటం. అయితే నువ్వు తలంపులు పెంచుకోకు, మాటలను పెంచుకోకు. ఎన్నాళ్ళు మోస్తావు అక్కర్లేని తలంపులు బుడకపోతుంది. ఎన్నాళ్ళు మోస్తావు? ఎందుకంటే నాలుగు బియ్యం బస్తాలు మొదటి తేలిక. ఇది అక్కర్లేని తలంపులు ఎన్నాళ్ళు మోస్తాం, ఎన్ని జన్మలు మోస్తాం? ఈ తలంపులలో మనకు పునర్జన్మలు వస్తున్నాయి. ఈ మధ్యన ఒక సాధకుడు చెప్పాను నాకు, చాలా మంచి ఆయన సాధకుడు ఆయన. ఆయనకి ఈ మధ్యన జబ్బు చేసింది. అది జబ్బు చేసిన ఒక శరీరానికి బాధ వచ్చాయి. అది భగవంతుని మర్చిపోయానని చెప్పాడు. నేను మామూలుగా నాకు కొన్ని పుస్తకాలు చదవటం అది అలవాటు ఉందండి. దాన్ని బట్టి నా గురించి నేను ఎక్కువ అంచనాలు చేసుకున్నాను. నాకు పుస్తకాలు చదవటం ఎక్కువ అలవాటు ఉంది కానీ సాధన బలం తక్కువ ఉంది. సాధన బలం లేదు, సరిగ్గా జబ్బు చేసింది. జబ్బు చేసి ఎప్పుడు తేడా వచ్చేసింది, చనిపోతారేమో అనుకున్నారు. 50% బతకొచ్చు, 50% వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు నాకు భగవంతుడి యొక్క స్మృతి పోయింది, భగవంతుడి జ్ఞాపకం. ఆ భగవంతుని స్మరించుకోవాలనే జోస కూడా నాకు కలగలేదు. అప్పుడు తెలిసింది నాకున్న సాధన. నాకు పుస్తకాలు సంబంధించినటువంటి ఈ జ్ఞానం ఉంది కానీ సాధనా బలం నాకు లేదని జబ్బు చేశాక తెలిసింది అన్నారు. అది అందుకని రామారామ అనుకున్నాను, అది కూడా మర్చిపోయాను. అందుకని రామారామ అనుకున్నాను, అది కూడా మర్చిపోయాను జబ్బు చేశాక. ఇంకేట సాధనా బలం లేదు. సాధనా బలం ఉంటేనే నీకు మరణ సంగ్రహి గుర్తు వస్తుంది. లేదా సాధనా బలం లేకపోతే నీకు మరణ సంగ్రహి గుర్తు రాదు. అంతకుముందు అందరూ నన్ను భక్తుంది అనుకుంటున్నారు, నన్ను నేను కూడా భక్తుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా విష్ణు సహస్రనామాలు చదువుతున్నాయి, భగవద్గీత చదువుతున్నాయి, అందరూ నన్ను భక్తులు భక్తులు అనుకుంటున్నారు, నేను కూడా భక్తులు భక్తులు అంటున్నాను. 24 రోజులు జబ్బు చేసేటప్పటికి విష్ణు సహస్రనామాలు, విష్ణువు లేదు, శివుడు లేడు, ఇంకా నాకు దర్శనం నాకు దబ్బిచ్చింది అన్నారు. అప్పుడు తెలిసింది నాకేదో భక్తి ఉంది అనుకుంటున్నారు ప్రజలు, అంత భక్తి నాకు లేదు. ఏదో నేను సాధకుండా సాధకుండా అనుకుంటున్నారు, అందుకు సాధన నాకు లేదు అని జబ్బు చేశాక తెలిసింది అని చెప్పారు. భవిష్యత్తు నేను చెప్పాను ఆయనతోటి, భవిష్యత్తు మీకు జబ్బు కూడా పాఠం నేర్పేయటానికి వచ్చింది రండి. నేను చంపేయడానికి రాలేదా జబ్బు? మీరెవరో మీరు తెలుసుకోవడానికి, మీ గురించి మీకు అంచనా నేర్పడానికి ఆ జబ్బు వచ్చింది, మంచి జబ్బు అని చెప్పాను. అంటే ఆ జబ్బు 4 రోజులు ఉంటాయి, జీవితం పొడుగులు ఉండే పాఠాలు నేర్పేసి వెళ్ళిపోయింది. ఆ జబ్బు శరీరాన్ని జబ్బు చేసింది 4 రోజులే, తర్వాత తగ్గటం ప్రారంభించింది. కానీ ఆ 4 రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆయనకు ఉన్నటువంటి భక్తి ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఈశ్వరుడు పట్ల ఆయనకు ఉన్న విశ్వాసం ఏంటి, నేర్పేసి వెళ్ళిపోయింది ఆ జబ్బు. మంచి జబ్బు ఏది, ఇంకా పాఠాలు నేర్పేడిపోయి. అదే మనకు పాఠాలు నేర్చుకునే తెలివితేటలు ఉండాలి, కానీ జీవితం ప్రతి సంఘటన పాఠం నేర్పుతాను ఉంటుంది. మన దగ్గర ఉన్న పాడుబుద్ధి ఎక్కడ ఉందంటే ఈశ్వర నిర్ణయాన్ని ఈ పాడుబుద్ధి తొందరగా అంగీకరించు. అహంకారం చెప్పేది అది వింటుంది, కానీ భగవంతుడి సంకల్పాన్ని అంగీకరించడు, అది పాడుబుద్ధి. భగవంతుడికి మనం భిన్నంగా లేము, ఆయన సంకల్పాన్ని బట్టే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఆయనకంటే భిన్నంగా ఉన్నవనే తలంపు బలపడుతుంది, ఆ వేరు భావన బలపడుతుంది, ఆ సపరేట్నెస్ బలపడిపోయింది, ఆ భేదబుద్ధి బలపడుతుంది. ఈ భేదబుద్ధి వల్లే తంటాలు వస్తాయి, ఈ భేదబుద్ధి వల్లే దుఃఖం వస్తుంది, ఈ భేదబుద్ధి వల్లే పునర్జన్మలు వస్తాయి. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మంచి జన్మ వస్తే బాగున్నాయి, మంచి జన్మ రావటం అంటే మంచి జబ్బును కోరుకుంటున్నారని అర్థం. జన్మ వచ్చాక జబ్బు లేకుండా ఎలా ఉంటుంది? మంచి జన్మ రావాలంటే మంచి జబ్బులు రావాలనండి కాదని. శరీరం వచ్చాక జబ్బు లేకుండా ఎలా ఉంటాడని కాదు, అంటే మీరు జన్మలు కోరుకుంటున్నారంటే జబ్బులు కోరుకుంటున్నారని అర్థం. జవహర్లాల్ నెహ్రూ గారు అర్థం కూడా నాకు ఆరోగ్యం చాలా మంచిదని ఒక్క రోజున ఒక రాత్రి గారు శరీరానికి ఈశ్వర నిర్ణయం ఎలా ఉంటుందని, ఏ గంటలో ఏది వస్తుందో తెలియదు, శరీరానికి ఏ గంటలో ఏది వస్తుంది ఈశ్వర నిర్ణయం ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరైనా అడిగితే నా తర్వాత ప్రధానమంత్రి సమస్య ఏంటో, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని అన్నం 5 రోజులు చచ్చూరుకున్నాడు ఆయన. ఆయన చెప్పిన అబద్ధం కదా, ఆ టైంకి కాదు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇప్పుడు ఏళ్ళ బాగున్నా మనం రేపు ఎలా ఉంటామని చెప్పలేం, రేపు కాదు మరో క్షణంలో ఎలా ఉంటామని చెప్పలేం. ఇంకేదైతే మనల్ని ఈ ముక్కులో గాలి ఎవరు పోశాడో వాళ్ళే తీసేస్తాడు. ఈ చెంగర్ నేను కొంతమంది చచ్చిపోతే బాగున్నాను ఈ చెంగర్ నేను చెబుతున్నాడు సాగు ఈ చెంగర్ నేను గాలి తీసే శక్తి లేదు. ఈ ముక్కులో గాలి ఎవరైతే పోశాడో వాడే చేస్తాడు. వాడు తీసే వరకు మనం కంగారు పడకుండా ఉండాలి. వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే బాగుంది అంటే అది గాలి పోదు కదా. ముక్కులో గాలి ఎవరైతే పోసాడో వాడే చేస్తాడు. అప్పటి వరకు మనం గడపడం అటు ఇటు మన శవాలను తిప్పుతూ ఉండాలి. గాలి పోసిన వాడు చేస్తాడు, జైల్లో పెట్టినవాడు విడివడికి జైల్లో ఎవరైతే పెట్టాడో వాడే విడిపించగలడు. కానీ గవర్నమెంట్ జైల్లో పెట్టిందనుకుని మళ్ళీ గవర్నమెంట్ విడిపించగలడు. అలాగే ఈశ్వరుడైతే మీకు గాలి పోసాడు, ఆ ఈశ్వరుడు గాలి తీయాలి కానీ ఎవరు ఇష్టం కాదు. మీరు కంగారు పోయి వెళ్ళిపోవాలని బాగుంది కానీ కంగారు ఎలాంటి వెళ్ళడానికి అవకాశం లేదు. కొంతమంది ఏదైనా శారీరక బాధపడేప్పుడు చనిపోతే బాగుంది అనుకుంటారు, వాడు చనిపోరు. అది ఈశ్వరుని సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పాన్ని గౌరవించే అర్హత మనకు లేదు, యోగ్యత లేదు. అని చెప్పి అహంకారం చేసే వ్యాపారం తగ్గించుకోండి, దాన్ని నెమ్మదిగా రిడ్యూస్ చేసుకుంటూ రండి. అంటే దేహభావన తగ్గించుకుంటూ రండి, సత్యభావన పెరుగుతుంటే, ఆ శరణాగతి భావన పెరుగుతుంటే ప్రశ్నలు తగ్గుతాయి, తలంపులు తగ్గుతాయి, మాటలు తగ్గుతాయి. రెండు మార్గాలు ఇక్కడ భగవాన్ సూచిస్తున్నారు. ఈ దేహము నేనైనా తలంపు దాని మూలాన్నైనా పట్టుకో, దాని మూలాన్ని పట్టుకుంటే నీకు శక్తి తెలుస్తుంది, అప్పుడు నువ్వు శక్తిమంతుడు అవుతావు. నీ మాటకి శక్తి వస్తుంది, నీ ప్రవర్తనకి శక్తి కలిపిస్తుంది. జ్ఞాని ఒక మాట చెబితే ఆ మాట నదులను దాటి సముద్రాలను దాటి పెడుతుంది. అజ్ఞాని ఏదైనా మాట చెబితే గోడ కూడా దాటాడు. జ్ఞాని ఒక మాట చెబితే అది సముద్రాలు నదులను కొండలను దాటి పెడుతుంది. అజ్ఞాని మాట అక్కడ శక్తి ఉంది, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో సత్యం ఉంది, ఆ మాట ఎరుగునిస్తుంది మానవ జాతికి. ఈ జపధ్యానములు ఎందుకంటే క్రమశిక్షణ కోసం. అంటే క్రమశిక్షణ లేకపోతే మనసుకు లోచింపు రాదు. నువ్వు ఈశ్వరుని ఈశ్వరుడు కోసమే ప్రేమించు. మోక్షం ఎప్పుడు ఇస్తావు, మోక్షం ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఎప్పుడు దర్శనమిస్తావు అది కూడా అడగద్దు. అడిగితే నీ భక్తికి పరిపూర్ణత రాదు. ప్రేమ ప్రేమ కోసమే, పని పని కోసమే. నేను ఆరాధిస్తున్నాను, నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తావు, ఈ జన్మలోనే ప్రసాదించేస్తావు, ఇలాగా అనొద్దు, డిమాండ్స్ వద్దు, అలాగా డిమాండ్స్ వద్దు. భక్తి భక్తి కోసమే. తను అంటారు మళ్ళీ భక్తే సరిపోతుంది, ముక్తి అక్కర్లేదు అంటారు. వస్తే వచ్చి వస్తే సరే, రాకపోతే మాకు ఏ ఇబ్బంది, ఇదే చాలు అంటారు. అందరూ పరిపూర్ణత ఉంటుంది. మాకు ఇదే చాలు, ఈ భక్తే చాలు. ఏదో ప్రవాహంలో పరిణామంలో ముక్తి వస్తే సరే, లేకపోతే లేదు. నేను కోరుకునేది లేదు, వద్దనేది లేదు. ఈ లౌకిక జీవితం కూడా ఒక ట్రైనింగ్ లాంటి. ముంబై ఇంటికి వచ్చేవాడిని కేవలం భోజనం కోసం ట్రైనింగ్ అవటానికి వచ్చి, అంటే ఒక్కో సంఘటన ఒక్కో సంఘటన ఒక పాఠం నేర్పి వెళ్తూ ఉంటుంది. కొంతమంది పూర్వజన్మలో ఉన్న పూర్వజన్మ శక్తులందరూ ఆ ఇంట్లో పుడతారు. ఏంటో మీరు ఈ ఇంటికి సిద్ధమయ్యారంటే పూర్వజన్మలో వేరుగా ఉన్నామని అప్పుడు సాధించలేము, ఇంట్లో పుట్టి సాధిందామని ఇక్కడ పుట్టామని ఆడుకుంటారు. అంటే బజార్లో పోరు పడగలం కానీ ఇంట్లో పోరు పడగలం. ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీ కూడా ప్రెసిడెంట్లు చేస్తా ఉంటారనుకోండి, లేకపోతే మంత్రి పదవి చేస్తా ఉంటారనుకోండి, వాళ్ళు బయట పది తీర్పులు చెప్పొస్తారు, ఇంటికాడ చెప్పలేరు. వాళ్ళే చెప్తండి ఇంటికాడ పోరు పడ, బయట పోర్లు మేము తగులు తీరుస్తున్నాయి, ఇంటికాడ తగులు తీర్చలేకపోరు. అంటే ఏమని చెప్తాడు కదా, కాళ్ళు ముళ్ళు కంట్లో నరుసు, ఇంట్లో పోరు పడలేమన్న ఏమన్నా. అసలు ఈ ట్రైనింగ్ ఏం కాదు, జీవితంలో ఏదో ఎదురవుతూ ఉంటుంది. మన శ్మశానానికి వెళ్ళే వరకు, మన శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు ఏదో సంగతి ఎదురవుతూ ఉంటుంది. దాన్ని మనం సమన్వయం చేసుకోవాల్సింది, ఈశ్వర సంకల్పాన్ని గౌరవించవలసింది. మనకి ఇష్టం లేకపోతే ఏం చేయ, ఈశ్వర సంకల్పం బలీయమనేది అది అలా జరగవలసింది కాబట్టి జరిగింది. అని వ్యాపార ధోరణ వద్దు. మాటల వల్ల, తలంపుల వల్ల ఈ దైనందిన జీవితంలో, నీ నిత్య జీవితంలో నువ్వు అహంభావన పెంచుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం సంసారం అంతా కింగర్నేనిలోనే ఉంది, మొత్తం ప్రాపర్టీ కూడా కింగర్నేనిలోనే ఉంది. మనుషులు, పొలాలు, ఆస్తులు, మేళ్ళు, ఇళ్ళన్నీ కూడా కింగర్నేనిలో ఉన్నాయి, పదవులు అన్నీ కింగర్నేనిలో ఉన్నాయి. దీనికి అందానికి దీనికి 90 గొడవలు కావాలి. దీనికి దేవుళ్ళు కావాలి, అవతార పురుషులు కావాలి, మళ్ళీ కృష్ణులు లాంటి వాడు ఎప్పుడు పుడతాడో దీనికి కావాలి, ఇతర లోకాలు కావాలి, ఆ లోకంలో ఏం జరుగుతుంది, ఈ లోకంలో ఏం జరుగుతుందో కావాలి. ఇవన్నీ గొడవలు ఎందుకు కావాలి, అది తిండదు కాబట్టి తిండ గొడవలు అన్నీ కావాలి దానికి. ఇప్పుడు అప్పుడు అది ఆయన స్వరూపం ఏంటి, అసలు మనం ఎవరం, ఈ తిండనే మనం ఎవరు అని దాన్ని ప్రశ్నించుకోదు. అక్కడ కైలాసం ఏం జరుగుతుందో, లేదా స్వర్గంలో ఏం జరుగుతుందో, నరకంలో ఏం జరుగుతుందో అది చూసి మన పుస్తకాలు రాయాలి కదా. మరి అది స్వర్గంలో ఏం జరుగుతుందో రాసివాడు, నరకంలో ఏం జరుగుతుందో రాసివాడు, ఈ తిండనే రాస్తా ఉంది. అది అంటే ఈ తెగ నేను నరకానికి వెళ్తే బాధపడి వస్తుంది, స్వర్గానికి వెళ్తే ఇది సుఖపడి వస్తుంది, ఇలా సుఖపడి వచ్చాను, నరకానికి ఇలా బాధపడి వచ్చాను రాస్తా ఉంటున్నాను అన్నమాట. అది ఈ తెంగరతనానికి ఆ తెంగరతనం కూడా సరిపోదు. అంటే నువ్వు సత్యంలో నేర్చుకోవాలి, నీ హృదయంలో నువ్వు నేర్చుకోవాలి. మనకు నేర్కొలుపు మన హృదయంలోనే రావాలి. అంచేది నువ్వు పూర్తిగా అంటే భగవంతుడి ఇష్టమే నా ఇష్టం, భగవంతుడి సంకల్పమే నా సంకల్పం అని అలా అనుకున్న పర్లేదు భగవంతుడితోటి, అలా అనుకున్న పర్లేదు భగవంతుడి యొక్క పాదాలను పూర్తిగా ఆశ్రయించున్న ఇబ్బంది లేదు. లేదా భగవంతుని సందేహించేది నేను చూసారా, దాని మూలం తెలుసుకున్న పర్లేదు. నీకే మార్గం ఇష్టం అయితే ఆ మార్గంలో ప్రయాణం చేయి, పొందవలసింది మటుకు హృదయం. ఏ జన్మలైనా ఎక్కడికే రావాలి. మీరు ఎవరికైనా 10 రూపాయలు సహాయం చేశారనుకోండి, ఈ నేను కొంత సంతోషిస్తుంది, ఈ నేను కొంత సంతోషిస్తుంది. కానీ దానికి ఏం పరిపూర్ణత రాదు, అంత మాత్రం చేత పెర్ఫెక్షన్ రాదు. అంటే మంచి పనులు భగవంతుడు ఎందుకు చేయమని చెప్పాడంటే, నేను చెప్పాను మనస్సు సంస్కరింపబడటానికి. మనం ఏదైనా మంచి పని చేస్తున్నాం అనుకోండి, ఆ మంచి పని వల్ల మన అహం వృత్తి సన్నగిల్లాలి, బలపడకూడదు. మనం ఏ పని నోటితో ఏదైనా మాట్లాడినా చేతితో ఏ పని చేసినా మనకి ఏ తలంపు వచ్చినా హృదయంలో కలటానికి ఈ మాటలు ఈ తలంపులు సహకరించాలి. అందుకే మన స్వరూపంలోంచి ఇవన్నీ దూరం చేయకూడదు. మన చేష్టలు మన మాటలు తలంపులు మన స్వరూపానికి మనం దూరం చేయకూడదు. మన స్వరూపం దగ్గర తీసుకురావాలి మనం. అంటే నీకు ఆ పూర్తి శరణాగతి ఈశ్వరుడి పట్ల నీకు నిజంగా నమ్మకం ఉంటే ఈశ్వరుడి చేతిలో నువ్వు పనిముట్టు కిందే ఉంటావు. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో ఈశ్వరుడి చేతిలో నువ్వు పనిముట్టు కింద ఉంటావు. నీకేం డిమాండ్స్ ఉండవు. ఇది ఎలా చెయ్యి అది ఎలా చేయని భగవంతుని నువ్వేం డిక్టేట్ చెయ్యవు. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంకల్పమే నా సంకల్పం. అప్పుడు ఏమవుతుంది, ఈ దేహగతమైన నేను కాల ప్రవాహంలో నశిస్తుంది. ఇప్పుడు మీరు భగవంతుని సంకల్పాన్ని మీ సంకల్పంగా చేసుకుంటారనుకున్న మాట వచ్చి మీ వివేకాన్ని ఉపయోగించి మీ బుద్ధి సూక్ష్మత ఉపయోగించి మీ తెలివిని ఉపయోగించి ఓ భగవంతుని సంకల్పం ఎలా ఉందంటే ఇది చెడ్డగా ఉన్నట్టు అనిపిస్తానంటే మీకు అనిపిస్తుంది అనుకోండి, అది చెడ్డగా ఉన్నది పరిణామంలో మంచి జరుగుతుందని మీ అనుభవానికి మీకు వస్తుంది. ఒకసారి మనకి ఏమనిపిస్తుందంటే ఇదేంటి ఇది ఎలా జరిగింది అనుకుంటే కంగారు పడతాం, అది ఒక మంచికి దారి తీయొచ్చు. ఇదేంటి ఇది చాలా గొప్పగా ఉందనుకుంటాం, ఇది ఒక చెడ్డకు దారి తీయొచ్చు. భగవంతుడి సంకల్పం మన సంకల్పం భగవంతుడి ఇష్టం మన ఇష్టం కింద మార్చుకున్నప్పుడు దీనికి బాధ ఉండదు. ఈ తర్కాలు కుయుక్తులు ఇంకా పనిలేదు, తర్కాలతో పనిలేదు. ఇంకా తలంపుల వేగం తగ్గిపోతుంది, మాటల యొక్క వేగం తగ్గిపోతుంది. మీరు పిడత కథ అర్థం చేసుకున్నా జ్ఞానం వచ్చేస్తుంది మీకు. అరవింద చట్టపోద్య గారు రాశారు, ఓ పిడతా పిడత ఇంత బాగున్నాను రెండు చట్టపోద్య అని యాక్షన్ చేసి చెప్పేవాడు పిడత కథ. పిడతా పిడత నువ్వు ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు. ఏం అందం, నేను నా లోపల ఆనందం లేదు, ఈ అందాన్ని ఏం చేసుకుంటాను. లోపల ఆనందం ఉంటే ఇప్పుడు మీరు అందరూ అందంగా ఉన్నారని చెప్పుకున్నా పర్లేదు, నాకు లోపల ఆనందం లేదు. ఇప్పుడు నాకు లోపల సుఖం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, మీరు నేను సుఖంగా ఉన్నానని చెప్పుకున్నా ప్రయోజనం లేదని. నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే 10 లక్షల రూపాయలు నిలవ ఉన్నామని మీరు చెప్పుకోవడం నాకు తెలిసి వచ్చింది. ఇంక అది పెడత చెప్పింది, లోపల ఆనందం లేదు. పెడతా పెడతా నీ ఎంత బాగున్నావంటే ఏం బాగు, నాకు లోపల శాంతి లేని ఇప్పుడు ఆనందం లేని. మరి ఎప్పుడు సుఖపడతాము, మళ్ళీ మట్టిలో కలిస్తేనే కానీ సుఖపడి. అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం, బ్రహ్మంలో నుంచి వచ్చాం. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం, బ్రహ్మంలో నుంచి వచ్చాం. ఇప్పుడు బ్రహ్మంలోనే ఉన్నాం, కానీ బ్రహ్మము కంటే వేరేగా ఉన్నామని తలపు భయపడిపోయింది. ఆ తలపు సంగతి నేను తీసుకొచ్చాం, దాన్ని తొలగిస్తే ఇవ్వడవాలి. ఇది ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడున్నాం, బ్రహ్మంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం, బ్రహ్మములు భగవంతుల్లోనే ఉన్నాం. ఎక్కడున్నాం, గణపరంలో లేదు, గణపరంలో శరీరం ఉంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు, బ్రహ్మంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం, బ్రహ్మంలోనే ఉన్నాం. కానీ బ్రహ్మమ్మ కంటే భగవంతుడి కంటే వేరుగా ఉన్నామనే తలంపు ఉంది. ఆ వేరుగా ఉన్న తలంపుని పోగొట్టి తొలగించుకోవడానికి ఇది సాధన లేదు. శరణాగతి పొందేవాడు శరణాగతి పొందిన వాడు లక్షణం చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు నీకేదో అనుగ్రహిస్తే దాంతో నువ్వు సంతృప్తి, ఆయన ఇచ్చిన దానితో సంతోషించు. కొంతమంది ఈ భగవంతుడు ఇచ్చిన దానితో సంతోషించడం ఇవ్వని దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంతోషం కూడా పోవటానికి ఉన్నదానితో సంతృప్తి పడరు, లేని దానికోసం ఎక్కువ వ్యాపకాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఉన్నద పోవటం. అందుకే కొంతమంది అంతా ఉంటారు ఇంటికాడు, నువ్వేం సంపాదించవచ్చు, నువ్వు సరైన సంపాదించవద్దు, ఉన్నది మీద పెట్టుకోమని చెప్తూ ఉంటారు. వాడు సంపాదన మొదలు పెడితే, నేను సంపాదిస్తానని మొదలు పెడితే ఉన్నది ఊడ్చేస్తాడని తెలుసు కొంతమంది పెద్దలకు. నీకు సంకల్పం ఉండదు, సంతృప్తి భగవంతుడు నీకు ఏది ఇస్తే దాంతో నువ్వు సంతృప్తి పడు. ఎప్పుడు ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు, ఎలా ఇస్తాడు ఆయన, అది ఆయన ఇష్టం. ఆయన చేతిలో ఉన్న పని, నీ చేతిలో ఉన్న పని జాగ్రత్తగా చేయి, ఆయన చేతిలో ఉన్న పని ఆయన విడిచిపెట్టు. నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నా తెల్లబట్టలు కొంతమంది తెల్లబట్టలు వేసి ఎర్రబట్టలు కట్టుకుంటారు. మళ్ళీ ఎర్రబట్టలు కట్టుకున్నాను ఇచ్చా నేను పెంచుకోవద్దని ఇది భగవాన్ బోధ. ఏదో పూర్వం గృహస్థాచంలో ఉన్నవాడిని ఇప్పుడు సన్యాసులు అయిపోయామండి. వాడు గృహంలోంచి బయటకు వచ్చాడు కానీ తింగర్నీళ్ళలోంచి వాడు బయటకు రాలేదు. ఇంట్లోంచి బయటకు రావటం తేలికే, ఇంట్లోంచి పారిపోవటం తేలికే, దేహంలోంచి విడుదల పొందటం కూడా ఆ తేలికే. కానీ తింగర్నీళ్ళలోంచి బయటకు రావడం చాలా కష్టం, దానికే సాధన. మన శరీరం చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు. మన సాధన లేకపోయినా ఎప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతాడు. దానికి సాధన అక్కర్, చనిపోవడానికి సాధన అక్కర్లేదు. ఈ దేహగతమైన నేనులోంచి దేహాభిమానంలోంచి విడుదల పొందడానికి సాధన, కానీ శరీరం చనిపోవడానికి సాధన అక్కర్లేదు. బాగుపడటానికి సాధన చేయాలి, కానీ పాడైపోవడానికి సాధన అక్కర్లేదు. అందుకని భగవాన్ చెప్తున్నారు, నీవు భగవంతుల్లోనే ఉన్నావు. అనుభవం భగవద్ అనుభవం నీకు కలగటానికి నీకంటూ ఏ కోరిక ఉండకూడదు. ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ. నీకు ఏ కారణమైనా నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తాననుకోండి, లోపల ఏదో కోరిక ఉందని అది. మనకి ఏదైనా కోరిక ఉంటే పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఏం చేయాలి పునర్జన్మ వచ్చి తీరుతుందంటే శరీరం ఉండాలి. ఆ కోరిక నెరవేరాలంటే శరీరం ఉండాలి. ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ. నీకు కోరిక ఏ రకమైన కోరుకున్నా తప్పనిసరిగా శరీరం కూడా నీడ ఎలా వస్తుందో ఆ కోరిక కూడా దుఃఖం కూడా వచ్చేది. నీకు ఏ కోరిక లేదనుకోండి, భయం భయమే రావచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఈ మధ్య భయమేస్తున్నాను. కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్య ఏంటో చాలా భయంగా ఉంటారు నేను లోపల మీకు తెలియకుండా ఏదో కోరుకోండి నేను మీ కోరిక లేదనుకోండి భయంతో సంబంధం లేదు భయం ఎందుకు మీ కోరిక ఉన్నప్పుడే భయం కోరిక లేని వాడికి భయంతో సంబంధం లేదు చాలా మంది చెప్తూ ఉంటారు ఈ మధ్య మాకు భయం ఇస్తున్నాను అయితే అక్కడ ఏదో కోరిక ఉంది కోపం కూడా కోరిక లేకుండా కోపం రాదు ఆ కోరికలోంచే కోపం వస్తుంది కోరికలోంచే భయం వస్తుంది కోరికలోంచే అసూయ వస్తుంది అన్ని అందులోంచి వస్తుంది ఈ మధ్యన అరుణాచలంలో స్తోత్రం కోసం చెప్పటం లేదు భక్తులు ఒకరు వచ్చారు నా దగ్గరికి స్తోత్రంగా అనుకోకున్నారు నాట బాగుందని చెప్తున్నాను నాన్నగారు అర్జునుడు అనసూయుడు అన్నాడు కృష్ణుడు ఆడు అసూయ అయిన వాడు ఎట్లుంది ఎవరు అర్జునుడు అర్జున నువ్వు అసూయుడైన వాడు అని చెప్పి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు మీరు అసూయుడిని కూడా ప్రేమిస్తున్నారు అంటారు నాన్నగారు మిమ్మల్ని చూసి అసూయపడిన వాళ్ళు నేను చూస్తున్నాను మీకు కనపడకపోతుంది కానీ నాకు కనిపిస్తున్నారు మరి ఆమె కూడా మీరు ప్రేమిస్తున్నారు ఏంటని నాకు ఆశ్చర్యమైంది కానీ మిమ్మల్ని ఎవరు చూసి అసూయపడుతున్నారు వాళ్ళు ఎవరో మీకు తెలియకపోయినా నేను నాకు తెలుస్తాను కానీ వాళ్ళని చూసి కూడా మీరు ప్రేమిస్తున్నారేంటి మరి కృష్ణుడు ఎలా చెప్పాడు కదా నువ్వు అసూయులైన వాడిని ప్రేమిస్తున్నావు అని చెప్పాడు ఒకవేళ భవిష్యత్తు మీరు అసూయైన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారేమో అని అంటే కాంటెక్స్ట్ నాకు బాగా నచ్చింది అందుకు చెప్తున్నాను ఉదాహరణ ఆ సందర్భం బాగా నచ్చే భగవద్గీత ఉదాహరణ తీసుకొచ్చి చెప్తారు అయితే మనల్ని భగవంతుడి మీద భారం వేసి జీవించేవాడికి భయం కూడా తల్లిపోదు ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడి మీద భారం మీద భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ప్రభు ఒకడు ఉన్నాడు యజమాని ఒకడు ఉన్నాడు కంట్రోలర్ ఒకడు ఉన్నాడు అని వాడి మీద భారం వేసి జీవించేవాడికి భయం కూడా తగ్గిపోతుంది గాంధీ గారికి మరి ఇప్పుడు అందరూ చూడండి మంత్రులు కూడా ఎదుర 10 మంది పోలీసులు వెనకాల 10 మంది పోలీసులు ఉంటారు అంతే కదండి ఇప్పుడు మంత్రులు వచ్చారనుకోండి ఎదుర 10 మంది పోలీసులు వెనకాల 10 మంది ముఖ్యమంత్రి గారికి అయితే ఇంకా చాలా మంది 100 మంది పోలీసులు ఉంటారు అందరూ తుపాక వేసుకుని అలాగే ఉంటారు గాంధీ గారికి అసలు రక్షణ లేదు నాకు భగవంతుడే రక్షణ ఆయన ఎంతకాలం శరీరంలో ఉంటే అంతకాలం ఉంటాయని తీసిపోతే నాకు రక్షణ నాకు ప్రొటెక్షన్ ఎవరంటే భగవంతుడే ప్రొటెక్షన్ పోలీసులు ఆయన కూడా ఉండేవారు కాదు రక్షణ ఎవరు భగవంతుడే రక్షణ నా రక్షకుడు భగవంతుడే ఆయన ఎంతకాలం ఉంచితే భూమి మీద ఎంతకాలం ఉంచుతాను ఆయన ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాడు అందుకని ఒక్క కానిస్టేబుల్ ఆయన కూడా రక్షణ కత్తులకు తుపాకుల మధ్యన కత్తులు మధ్యన పశ్చిమ బెంగాల్లో హిందువులకి నవకాళిలో హిందువులకి ముస్లింలకి పేచీలు వస్తే కత్తులు పుచ్చుకుని ఒకళ్ళ తల ఒకరు తీసుకుంటా అంటే కత్తుల మధ్య నడిచాడు వాడు బాపోయి భయరహితుడు ఎంతకాలం మనకి శరీరం ఎంతకాలం ఆయన ఉండనిస్తే అంతకాలం తర్వాత మనకేం పనులేదు ఇందుకు మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయంటే మాకు సుఖపడే రోజులు వస్తుంది అంటే అంటారు పాప మామూలుగా భక్తులు కూడా అలా అంటూ అంటారు మన దేహం ఎప్పుడు సుఖపడుతున్నానే లేదా అహంకారం ఎప్పుడు సుఖపడుతున్నాను కొంతమంది అంటా ఉంటారు మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయంటే మాకు సుఖపడే రోజులు అంటే సుఖం దేహానికే అహంకారానికే ఇంటికాడ జరిగిపోతున్న వాళ్ళు అంటూ ఉంటారు ఏమని మాకు సుఖపడే రోజులు వస్తే బహుశా అది అహంకారానికే ఉంటుందండి ఇంటికాడ జరిగిపోయట్ లేకుండా మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయంటే బహుశా దేహానికి అది ఉండొచ్చు మీ లోపల మీరెవరు ఆత్మయ్య ఉన్నారు మీరెవరు ఆత్మ దానికి సుఖం అంటే దాని స్వరూపమే సుఖం దాని స్వరూపమే శాంతి దాని స్వరూపమే జ్ఞానం దాని స్వరూపం ఉండటం మీరు ఒకటి నేర్చుకోండి చిన్నప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు చనిపోయిన తర్వాత ఉంటారు మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉంటారు పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఉంటారు పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఉంటారు ఎప్పుడు ఉన్నారు మధ్య తలంపు నేను ఉన్నానన్నది ఒకటే నిజం మీరు అన్ని అసత్యం అన్నారు బాబా ఇట్ ఇది ఫైనల్ ట్రూత్ దిస్ ఇస్ అల్టిమేట్ ట్రూత్ ఇంకో ప్రశ్న లేదు మీ ఏ కోర్టుకెళ్ళి ఇదే నిజం నేను ఉన్నాను అనేది ఒకటే నిజం నేను అలా ఉన్నాను నేను ఇలా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను నేను ఆ మతంలో ఉన్నాను నేను ఈ మతంలో ఉన్నాను నేను ఆ దేవుని పూజిస్తున్నాను నేను ఈ దేవుని పూజిస్తున్నాను నేను ఆ గురువుని పూజిస్తున్నాను నేను ఈ గురువుని పూజిస్తున్నాను ఆ బావిలో నీళ్ళు ఉన్నాయి ఈ బావిలో నీళ్ళులో ఉన్నాయి ఆ చెల్లెలో నీళ్ళులో ఉన్నాయి ఈ చెల్లెలో నీళ్ళు ఉన్నాయి ఇది నేను ఉన్నాను దానికి సమయం మిగతా వచ్చిందని తలంపులండి ఒక స్వప్న సమానం నీ పుట్టిన స్వప్నం నీ చావు స్వప్నం తలంపుల స్వప్నం అన్ని స్వప్నం నేను ఉన్నాను అదేమిటి నిజం మీరు చిన్నప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా ఉంటారు అది మీ గుర్తింపుకు రావటం లేదు నేను ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అదే స్వప్నం నేను ఎలా ఉన్నాననుకుంటే స్వప్నం ఇలా ఉన్నాననుకుంటే స్వప్నం సత్యం ఒకటే నిజమనేది ఒకటే అది జడ్జిమెంట్ ఒకటి ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్ ఇది ఫుల్ బెంచ్ చేసి నేను ఉన్నాను అది ఒకటి మాత్రమే సత్యం నేను అలా ఉన్నాను అది సత్యం కాదు నేను ఇలా ఉన్నాను అది సత్యం కాదు రాబోయే జన్మ ఇటువంటిది కోరుకుంటున్నాను అది సత్యం కాదు ఒకటే సత్యం నేను ఉన్నాను అనేది ఒక సత్యం దానికి మీరు ఏది కలిపి రావాలి ఆ సత్యం అవుతుంది అవి ఉన్నాననే స్థితిలో మీరు ఉండలేక ఏదో కల్పించుకుని హృదయం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆస్తి ఉన్నవాడు ఉన్నాడు ఆస్తి లేనివాడు ఉన్నాడు ఆస్తి ఉందనే తలం పోలేడు, సంతోషం వస్తుంది ఆస్తి లేదనే తలం పోలే వాడికి దుఃఖం, ఆ తలం పోలు దుఃఖం వస్తుంది. కానీ వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు ఒకటి నిజం, దాన్ని కల్పించింది తలం పొలం నీ స్వప్నం, అదే డ్రీమ్ అంటే. అది నువ్వు కల్పించుకున్న దేవుడు సత్యం కాదు, నేను ఉన్నాను అది సత్యం. గాఢ నిద్రలో నీకు లోకాలతో పని లేదు, గాఢ నిద్రలో నీకు దేవతలతో పని లేదు, గాఢ నిద్రలో నీకు పునర్జన్మలతో పని లేదు, గాఢ నిద్రలో పూర్వజన్మలతో పని లేదు. కానీ నువ్వు ఉన్నావు, హాయిగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. పైగా సుఖం నీకు నిద్ర రాకపోతే నిద్ర కోసం ఎదురు చూస్తున్నావు, ఏం చేత అక్కడ సుఖం ఉంది కాబట్టి. అక్కడ దేవతలు లేరు, దేవుళ్ళు లేరు, పూజలు లేవు, పరలోకాలు లేవు. ఆ లోకాలకి వెళ్తే ఎలా ఉంటుంది, ఈ లోకానికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించి కూడా తలం దేహంతో కలిసిపోయిన నేను ఎక్కడ లేదు. నేను ఉన్నాను, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, ఉండము అని అనుకున్న తలం పొంది మళ్ళీ దాని వాళ్ళు దుఃఖం వస్తాను మరణం అంటే. మనం అందరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, దేహం చనిపోయిన తర్వాత మనం అందరం ఉంటాం, కానీ ఉండము అని అనుకుంటున్నాం. ఆ అనుకోవటం ఆ తలంపు నుంచి మన దుఃఖం వస్తుంది. పైకి ఇంకోటి చుట్టాలు స్నేహితులు ఏ దేహం ఉన్నప్పుడు ఆ చుట్టాలు ఒకటి లేదో అనుకుంటాం. ఈ దేహానికి చుట్టాలు ఉన్నారు కదండి, చుట్టం చుట్టం దేన్ని బట్టి, దేహానికి దేహం లేని వాడు చుట్టం ఏంటండి? ఇప్పుడు చుట్టాలు దేన్ని బట్టి వస్తారు మనకి, దేహాన్ని బట్టి చుట్టాలు వస్తారండి. దేహం లేని వాడికి చుట్టం ఏంటండి? దేహం లేనికి చుట్టాలు లేరు, చుట్టం లేరు. ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటి లేదు అనుకుంటాడు, ఆ దేహానికి సంబంధించిన చుట్టాలు లేదు అనుకుంటాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటే వాడు నిజం అనుకుంటాడు, ఆ దేహం ఒకటే నిజం అనుకుంటాడు, దేహం ఒకటే సత్యం అనుకుంటాడు. దీన్ని బట్టి మనం తొందరగా రక్షించడం, దేహమే సర్వస్వం, దేహమే సత్యం, దేహమే నిజం, దేహం తప్పించి ఏమీ లేదు ఇలా అనుకుంటాడు చూడండి, వాడిని రక్షించడం చాలా కష్టం. చెడు గుణాలు ఉన్న వాళ్ళని రక్షించుకున్న బ్యాడ్గా తెలిసి దురాచారాలు ఉన్న వాళ్ళని మనం ఒడ్డుకి తీసుకురాగలం, కానీ వీళ్ళు ఒడ్డుకి తీసుకురావడం కష్టం. ఎవరిని? దేహం ఒకటే సత్యము, దేహం ఒకటే నిజం, దేహం తప్పించిన చేయడం లేదు, ఆ దేహాన్ని పోషించుకోవడం ఒకటే నిజం, దేహాన్ని శ్మశానంలో కాయ చేసేటువంటి మరణానంతరం జీవితం లేదు, దేహగత చరిత్రతో జీవితం కూడా పూర్తయిపోతుంది, ఇలా అనుకునేవాడు మటుకు రక్షించడం కష్టం. వాడిని రక్షించాలంటే బుర్ర పొమ్మలు సరిపో, తాచుపొమ్మలు ఉండాలి. అంటే వాళ్ళని రక్షించాలంటే బురద పొమ్మలు లాంటి గురువులు సరిపోరు, తాచుపొమ్మలు లాంటి గురువులు ఉండాలన్నమాట. అది నేను చెప్తాను. ఆ దేహాన్ని బట్టి చుట్టాలి కదా, ఆ చుట్టం ఒకటి, ఈడు ఒకటి లేదు, ఆ చుట్టం ఒకటి లేదు అంటే ఆ దేహానికే పరిమితం ఉంటారు. కొన్ని వాళ్ళు ఆలోచన అంటే దేహం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ ఇక్కడ మన మా ఎక్కడుందంటే, ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటే నిజం అనిపిస్తుంది మనకి, దాని తాలూకు బంధువులు ఒకళ్ళే నిజం అనిపిస్తారు. ఆ బంధువులు మనకు ఉపకారం చేయక్కలే, పడబట్టుకుని ఉంటే సరిపోదు. ఉన్న వస్త్రాలు లాక్కోకుండా ఉంటే సరిపోతే మనం కొత్త బట్టలు పెట్టక్కర్లేదు. దారిపోయే వాళ్ళు ఎవరికి నీ మీద అసూ రాదు, ముందు అసూ వస్తే మీ స్నేహితులకి మీ బంధువులకు వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు దారిపోయే వాళ్ళకి ఎవరికి మీ మీద అసూ రాదు, అసూ ఎవరికి వస్తుందంటే మీరు మా చుట్టాలు మా చుట్టాలు అనుకుంటున్నారు, ఆ చుట్టాలకు అసూ వస్తుంది, మీ స్నేహితుడికి అసూ వస్తుంది. అందుకని దారిపోయేడు మీ గురించి ఆలోచించాలి, మీ గురించి అసూయ రాదు, చివరికి బంధించేవాళ్ళు వీళ్ళు. దారిపోయేది ఎవరికి మన మీద అసూ రాదు. అంటే మీరు కూడా తెలియచేట్లకి నేను చెప్పేది ఆధ్యాత్మిక మాటని కాదు, లోక మాట ఉడికే ట్రైనింగ్ కోసం చెప్తున్నాను. మీదైనా లోపల మీకు ఏదైనా సంపద ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఇంకోటి లోపల ఆధ్యాత్మిక వైభవంగా ఉన్నా, చేలికి పడిపోకుండా నిండిగా ఉండదు, సముద్రం లాగా నిండిగా గంభీరంగా ఉండదు. మీకు ఏదైనా అన్ని విధాలా బాగుందనుకోండి, మీరు మంచిది సంతోషమే, కానీ నిండిగా ఉండండి. తేలిక మాటలు మాట బాగుందని తేలిక మాటలు బాగా మాట్లాడకండి, నిండిగా ఉండండి, నిండిగా ఉండండి, గంభీరంగా ఉండండి. సముద్రం ఎంత ఎంత గంభీరంగా ఉంటుందో, మీరు అభివృద్ధి ఆధ్యాత్మికంగా భౌతికంగా అభివృద్ధిలోకి వచ్చి తెలుగు అంత గంభీరంగా ఉండటం నేర్చుకోండి. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో, అలా మీరు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగానే అభివృద్ధిలోకి వస్తున్నారు అనుకున్నారు. గంభీరంగా ఉండటం నేర్పుతుంది అది, చైతన్య ఆధ్యాత్మిక శక్తి నేర్పుతుంది మీకు ఆ గంభీరంగా ఉండటం. ఆ గంభీరంగా ఉన్నవాడు ఎవడు తేలిక మాటలు మాట్లాడతాడు, గంభీరంగా లేని వాడు తేలిక మాటలు మాట్లాడతాడు. మీరు పరిపూర్ణమైన సుఖంలో, పరిపూర్ణమైన శాంతిలో, పరిపూర్ణమైన ఆనందంలో మీసుడుతున్నారనుకోండి, మీకు దేహం కనిపిస్తే ఉంది, కనిపించకపోతే ఉంది, లోకం కనిపి దేహం ఉంటే ఉంది, దేహం లేకపోతే ఉంది, లోకం కనిపిస్తే ఉంది, లోకం కనిపించక ఇప్పుడు దేహం ఉంది, లోకం కనిపిస్తుంది, మన అందరం సుఖంగా ఉన్నాం. మీరు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు దేహం ఉంది మనకి, లోకం కూడా కనిపిస్తుంది, అందరూ సుఖంగా ఉన్నాం, అందరూ శాంతిగా ఉన్నాం, లేని మనం శాంతిగా ఉన్నప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు దేహం ఉన్నా దేహం లేకపోయినా లోకం కనిపించను కనిపించదు, మనకు వచ్చి నష్టమేముంది? ఇప్పుడు మనకి దేహం ఉందని తెలుస్తుంది, శాంతిగా ఉన్నాం, లోకం కనిపిస్తుంది, శాంతిగా ఉన్నాం. మనకి శాంతిగా ఉన్నామనుకోండి, సుఖంగా ఉన్నామనుకోండి, ఆనందంగా ఉన్నామనుకోండి, లోకం కనిపించకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటో, అశాంతితో బాధపడితే లోకం కనిపించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? అశాంతిగా ఉన్నాం, లోకం రోజు కనిపిస్తుంది, ఏంటి దీనివల్ల మనకు వచ్చేది ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ భక్తి పరిపూర్ణం అవుతాడో, నీ భక్తికి నిండుతనం వస్తుందో, ఒక ఫుల్నెస్ వస్తుందో. కొంతమంది మనుషులు చాలా గంభీరంగా ఉంటారు, అవునంటే అవునని చెప్తారు, కాదంటే కాదని చెప్తారు, ఎస్ అంటే ఎస్ అని చెప్తారు, నో అంటే నో అని చెప్తారు. చాలా గంభీరంగా ఉంటారు, చాలా శాంతిగా ఉంటారు, నిండు కొండలు అంటారు వాళ్ళు. ముందు ఆ జీవితం నేర్చుకోవాలి, నిండు కొండలు పొనకరు. వాళ్ళకి ఏదైనా సంతోషం వస్తే పొంగిపోరు, కష్టం వస్తే పొంగిపోరు, వాళ్ళు నిండు కొండరు. ముందు ఆ రకమైన జీవితం మీరు అలవాటు చేసుకోండి, జ్ఞానం ఎక్కడ కలుగుతుంది, మీకు కూడా పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని ఆవరిస్తుంది, వరిస్తుంది అంటున్నారు భగవాన్. జ్ఞానం ఎక్కడ పోతుంది ఆ జ్ఞానం దగ్గర మీరు నిండి ఆ నిండు కొండల్లో మీరు ఎప్పుడైతే జీవిస్తున్నారు, పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నిండు కొండలేగా గంభీరంగా సముద్రంలాగా ఎప్పుడైతే మీరు ఉంటున్నారు, జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? అదే వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. జ్ఞానం దగ్గర మీరు ఎక్కర్లేదు, జ్ఞానం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. మీరు జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోక్షమే మీ దగ్గరికి వస్తుంది, జ్ఞానమే మీ దగ్గరికి వస్తుంది. భగవంతుడే మీ స్వరూపంలో వ్యక్తం అవుతాడు. ఆ నిండితనం మీకు వచ్చినప్పుడు, ఆ గంభీరత మీకు వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక క్షణం కూడా ఆగలేడట్లు మీకు ఆయన స్వరూపం ఇవ్వటం. ఒకవేళ ఆగుదామనుకుంటాడనుకోండి భగవంతుడు, ఆగలేడట్లు ఎప్పుడు ఆయన స్వరూపం మీకు ఇచ్చేదానికి అదే మోక్షం. కొంతమంది నడుస్తుంటే ఏనుగు నడిచేటట్టు ఉంటుంది, అన్ని బోందతనం మాటే కాదు, నడకలో కూడా హోందా తను ఒక ఏనుగు నడిచినట్టు నడుస్తాను. గణపురం భక్తులకు ఒక విజ్ఞప్తి, కార్యకవర్గం కమిటీ సభ్యులకి, మాకు సాధ్యంలో కనుక మేము ప్రేమలో వస్తున్నాం ఇక్కడ మీటింగ్కి, ఇక పూజలు అవి చేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఈ మైక్ మాకు స్వాధీనం చేశారు. వచ్చే సంవత్సరం మేము ఉంటాము లేకపోయినా చెప్పడం చెప్పేస్తుంది. ఇంకో గంట విషయం చెప్పలేము, వచ్చే సంవత్సరం విషయం నేను చెప్పేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే మాకు సబ్జెక్ట్ చెప్పడానికి మాకు టైం సరిపోతాడు, ఇప్పుడు 6 అయిపోతుంది. అంచేత ఇక్కడ భక్తుడికి అక్కడ పూజలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, అక్కడ చేసే స్తోత్రాలకి, బాబా దగ్గర చేసే స్తోత్రాలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కమిటీ వారు, దాంతోపాటు ప్రవచనానికి కూడా ఇక్కడ 3 గంటలకి స్వాధీనం. ఈ 3 గంటలకి ఇక్కడ మేము సర్వసాధారణంగా ఎక్కడ పెట్టినా మధ్యాహ్నం 2 గంటలకి, ఏదో బాబా పూజలు చేస్తున్నారు కాబట్టి పూజలు కూడా అవసరం కాబట్టి, కనీసం మధ్యాహ్నం 3 గంటలకి అని ఈ మైక్ మాకు స్వాధీనం చేసేస్తా ఉంటాం. పూజ కావాలంటే కొంచెం ఎర్లీగా ప్రారంభిస్తే సరిపోదు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి, పరిగెత్తికి వెళ్ళిపోతే ఇంకో 10 నిమిషాలు ముందు బయలుదేరితే నడిచెడిపోవచ్చు. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ పరిగెత్తికి వెళ్ళిపోవడం కంటే ఇంకొక 10 నిమిషాల ముందు బయలుదేరాలనుకోండి, దారి ఏనుగులవి నడుస్తూ వెళ్ళవచ్చు అని చెప్పి ఈ కమిటీ వరకు సార్. అంచేది మన హిందూ మతంలో దురదృష్టం ఏంటంటే క్రైస్తవ మతంలో ఎక్కువ టీచింగ్కి ప్రాముఖ్యత ఇస్తారు. పూజలు చేసినా లఘు పూజలు చాలా తక్కువ చేస్తారు. మన హిందూ మతంలో జ్ఞానానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. 24 గంటల పూజలు ఇక్కడే కాదు, గణపాలనకి ఎక్కడైనా సరే పూజలు చేసుకోవచ్చు, కానీ పూజకున్న ప్రాముఖ్యత జ్ఞానానికి ఉంటుంది మన మతంలో. పూజ ఎందుకు? జ్ఞానం కోసం పూజ చేస్తామని సంగతి పూజ చేసినప్పుడు మనం మర్చిపోతున్నాం. ఆ పూజ మన హృదయంలోకి వెళ్ళడానికి సహకరించాలి. పూజ ఎంతవరకు మంచిదంటే మన హృదయంలోకి వెళ్ళటానికి అది సహకరించాలి. మనకు ఆ పూజ ఒకటే గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాము, నేను ఉన్నాను అంతే. అలా ఉంటే ఇంకోటి దుఃఖం రాదు, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది బంధం, దుఃఖం, పునరుద్ధరణలు. ఉన్నాను అంతే, ఉండండి అంతే. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు పేద తెలివైన వాడు అనుకుంటున్నావు, నల్లబడిపోయి తెల్లబడిపోయి నీ ఇంటికి నువ్వు ఒక్క ఇంటిని నువ్వు నల్లగా చేసుకోగలవాన్ని. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి తెల్లబడిపోయిన ఒక ఇంటికి నువ్వు నల్లగా చేసుకోగలవాన్ని. ఏంటి నీ తెలివి? ఆ తెలివి, ఆ తెలివి మనకి ఎందుకు ఉపయోగపడాలంటే ఇది పెంచడానికి కాదు. ఆ తెలివి ఇది పెంచడానికి, తిండజ్ఞాన్ని పెంచడానికి కాదు తెలివి ఉపయోగపడదు. హృదయంలో రావడానికి ఆ తెలివి ఉపయోగపడాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. అది నీకున్న తెలివి తిండజ్ఞాన్ని పెంచకూడదు. ఆ నీకున్న తెలివి తిండజ్ఞానిలోంచి విడుదల పండి హృదయంలో రావడానికి సహకరించాలి. అది అంటే సత్యంలోకి రావడానికి సహకరించాలి. ఇది భగవాన్ చెప్పింది, నీకు ఇష్టమైన మార్గాన్ని అనుసరించు, నీకు ఇష్టమైన గురువుని ఆరాధించు. అది చేసి ఇది మటుకి సిన్సియర్గా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. నువ్వు చేసే పని ఎవరు ఇతరులు చేసే పని నువ్వు చేయక్కర్లేదు. నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి. నువ్వు ఏ మార్గంలో అనుసరించిన ఇబ్బంది లేదు, అన్ని మార్గాలు హృదయంలోకి రావలసిందే. కానీ నువ్వు అవలంబించే మార్గం మటుకి నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు ఆ మార్గాన్ని శ్రద్ధగా అనుసరించు, ప్రేమగా అనుసరించు, ప్రీతిగా అనుసరించు. ఆ మార్గం ద్వారా నువ్వు పొందే వస్తువు మీద నీకు ఎంత ప్రేమ ఉందో, నువ్వు వెళ్ళే మార్గంలో కూడా నీకు ఎంత ప్రేమ ఉండాలి. గమ్యానికి వెళ్ళడానికి నువ్వు ఆ గమ్యం మీద నీకెంత ప్రీతి ఉందో, గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం మీద కూడా నీకంత ప్రీతిగా ఉండాలి. చివరికి ముగింపులో చెప్తున్నాను ఈ మాటలు, మన స్నేహాలు, మన బంధుత్వాలు పరస్పరం బాగుపడటానికి ఉపయోగించుకోవాలి, కానీ పరస్పరం పాడవటానికి ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు మనం 10 మంది స్నేహంగా ఉంటున్నాం అనుకోండి, నీ బాగు నేను కోరాలి, నా బాగు మీరు కోరాలి, అది స్నేహం. మీరు పరస్పరం నాశనం చేసుకోవడానికి చూసుకుంటే అది స్నేహం ఎలా అవుతుంది? ఆ చిన్న విషయం కూడా మనకు అర్థం కాకపోతే ఎలా? ఇంకా చైతన్య అనుభవం ఏం కలుగుతుంది మనకి? ఇంత చిన్న చిన్న విషయాలు మనకు అర్థం కానప్పుడు మీ చైతన్యం ఎలా అనుభవంలోకి వస్తుంది? అది చేతనైతే మీరు సహకారం చేయండి, లేకపోతే ఊరుకోండి, చెడగొట్టకండి.